हरिवन गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः ओम श्री गुरुभ्यो नमः ओम श्री नान परमात्मने नमः
ओम श्री नान परमात्मने नमः थैंक यू मग्रीष्म ఈ రోజు మాట్లాడడానికి పెద్దిరాజ్ గారిని ఇన్వైట్ చేశామండి. అంటే ఎదిగిన కొద్దీ ఎదిగిన కొద్దీ ఒదగాలి అని పెద్దవాళ్ళందరూ కూడా బాగా పెద్దవాళ్ళు ఒదిగే ఉంటారు. సో అండ్ పెద్దిరాజ్ గారు ఇస్ వన్ ఆఫ్ దెమ్ అన్నమాట. అంటే మనకి అంటే రెగ్యులర్గా కనిపించే భక్తుల్లో మనకి ఆయన ఎక్కువ కనపడకపోయినా ఆయన అంతర్లీనంగా నాన్నగారి పట్ల ఆయనకున్న ప్రేమ గౌరవము ఆయన లిటరేచర్లో కనపడిందండి. అంటే రెగ్యులర్గా అంటే లేడీస్ ఎక్కువ మంది కదా నాన్నగారు చుట్టూ ఎప్పుడు మనందరం చాలా సంవత్సరాల నుంచి కూడా తిరిగి ఎక్కడికి ట్రావెల్ చేసినా మనం కూడా ఉండడం వల్ల జెంట్స్ ఎక్కువ మంది దగ్గరికి రాలేకపోయారు నాన్నగారి దగ్గరికి. అయితే దూరం నుంచి చాలా అత్యంగా గౌరవంగా ఉండి వాళ్ళకి కుదిరినప్పుడు వచ్చి చూసుకుని వెళ్తూ ఉండేవారు. సో మనకేంటంటే ఎక్కువ మనమే చుట్టూ ఉండడం వల్ల ఇలాంటి వాళ్ళని మనం గుర్తించలేదు. యాక్చువల్గా పెద్దిరాజ్ గారు యాక్చువల్గా నాకు కూడా లాస్ట్లోనే ఎక్కువ పరిచయం, ఎందుకంటే రెగ్యులర్గా కనపడడం. ఒకసారి ఆయన నాన్నగారి మీద ఒక వ్యాసం రాశారండి, అది యాక్చువల్గా చాలామంది భక్తులకి ప్రింట్ చేసి కూడా ఇమ్మని చెప్తే నాన్నగారు ఒక 200 కాపీలో ఇంకా పైన అందరం జిరాక్స్ కూడా తీసుకున్నాం. ఎందుకంటే అంటే నాన్నగారి గురించి ఎంత అవగాహన ఉంటే అలా పైగలిగారు. ఎంత నాన్నగారి గురించి అంటే ఎంత డెప్త్ కి తెలిస్తే అలా రాయగలిగారు అనిపించింది. ఎందుకు అంటే అసలు అది చూసిన తర్వాత నాన్నగారు ఒక మాట అన్నారండి, రవీంద్రనాథ్ ట్యాగోర్ రాసిన గీతాంజలిలా రాశారు కదా మన గురించి అని. అంటే దానికి ఇంకా కరెక్ట్ వర్ణన నాన్నగారు ఇవ్వగలిగారు అనమాట. సో నేను అదే అన్నాను, పెద్దిరాజ్ గారు మీరు ముందు అది చూస్తే ప్రతి వాక్యం 30 పైన వాక్యాలు రాశారు, ప్రతి వాక్యము ప్రొఫౌండ్ గా ఉందండి. అంటే ప్రతి వాక్యంలోని గురువు గారి వైభవం అనమాట. అంటే మనందరం అది ఫీల్ అయినా కూడా ఎక్స్ప్రెషన్ రాయడం చాలా కష్టం. అంటే ఆయన నోటుతో ఎక్స్ప్రెషన్ ఇవ్వగలరో లేదో తెలియదు, కానీ రాతలో మాత్రం 100% ఎక్స్ప్రెషన్ న్యాయం జరిగింది అనమాట. సో అదే కాకుండా నాన్నగారు బాడీ వదిలేసిన తర్వాత ఆయన పుస్తకం రాశారండి, అంటే జెన్నూరుని వర్ణిస్తూ జెన్నూరు ప్రాంతాన్ని వర్తిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వివరిస్తూ జిన్నూరు ప్రాంతాన్ని వివరిస్తూ. ఎందుకు అంటే అంటే ఒక జ్ఞాని సన్నిధిలో ప్రాంతం ఎలా అయిపోతుంది, వాతావరణం ఎలా అవుతుంది అంటే కేవలం మనమే కాదు అంటే భక్తులే కాదు పరిసరాలు, ఒక జ్ఞాని పరిసరాలు ఎలా మార్పు చెందుతాయి అనేది కూడా ఆయన పుస్తకంలో అద్భుతంగా తీసుకొచ్చారు. సో చాలా డెప్త్ ఉండి ఆయనతో అనుబంధం లేకపోతే అలా రాయడం ఈజీ కాదండి, ఈజీ కాదు. సో పెద్దరాజు గారిని అంటే యాక్చువల్గా కొంతమంది భక్తులు అడిగారు, ఎవరన్నా మీరు మాట్లాడించినప్పుడు వాళ్ళు పరిచయం చేసినప్పుడు వాళ్ళ ఫేస్ కూడా ఒకసారి మేము చూస్తే ఫలానా అని తెలుస్తుంది కదా, లేకపోతే వాళ్ళు ఎవరో మాకు తెలియదు, అలా కనీసం మీరు ఇంట్రొడక్షన్ ఇచ్చినప్పుడు ఒక 2 మినిట్స్ వాళ్ళని చూపించండి అన్నారు. సో పెద్దరాజు గారు ఒక్కసారి మీ వీడియో ఆన్ చేసుకుంటారా ఊరికే ఒక 2 మినిట్స్? మనందరికి డాక్టర్ విజయ తెలుసు కదండి, మన రేడియాలజిస్ట్ డాక్టర్ విజయ తెలుసు, విజయ వాళ్ళ బావగారు మన పెద్దరాజు గారు. యాక్చువల్గా నాన్నగారు దేహంలో ఉండగానే ఆయనకి చిన్న తిరుపతి పోస్టింగ్ పడిందండి. చిన్న తిరుపతిలో ఈవోగా జాయిన్ అయ్యారు, చాలా పెద్ద పదవుల్లో చేశారు ఆయన ఆల్రెడీ అప్పటికే. నాన్నగారు బాడీ వదలక ముందు కొంత డ్యూరేషన్ ముందే ఆయన దయవల్ల చిన్న తిరుపతి ఈవోగా పడితే యాక్చువల్గా భక్తులు ఎవరిని వెళ్ళినా కూడా చాలా ఆదరించి అసలు ఆ చిన్న తిరుపతిని కూడా మొత్తం వాతావరణం మార్చేశారండి ఆయన. అంటే అంతకుముందు జరుగుతుంది కానీ ఆ జరిగేదానికి ఎంతో వైభవం తీసుకొచ్చారనమాట. ఆ గుడికి వెళ్ళాక ఒకసారి ఏదో సందర్భంలో జిన్నుకు వెళ్ళి జస్ట్ వైకుంఠ ఏకాదశి రోజున భక్తులందరూ లక్కెళ్తే ఊరికి ఒక 10 నిమిషాల్లో 1/4 గంట టైంలో వెళ్ళొచ్చేసాం అనమాట. సో వెళ్ళినప్పుడు చూస్తే వాళ్ళ చుట్టూరు ఆయన చేసిన కార్యక్రమాలు కానీ ఆయన తీసుకొచ్చిన ఇంప్రూవ్మెంట్ కానీ ఆ చిన్న తిరుపతికి ఒక వైభవం తీసుకొచ్చారు. సో అది చూస్తే అనిపిస్తుంది అంటే కరెక్ట్ వ్యక్తి హై పొజిషన్ లో ఉంటే అంటే సంఘానికి ఎంత మేలు జరుగుతుందో కదా. అంటే కరెక్ట్ మనిషి అంటే సహృదయం ఉండి సిన్సియారిటీ ఉండి ఆ మంచి చేయాలి అనే దృక్పథంతో ఒక సంకల్పించుకుని పని చేస్తే ఇంత వైభవంగా చేయొచ్చా ఒక్క మనిషి. అంటే ఆయన చేసిన ఆయన చేపట్టిన ప్రాజెక్ట్స్ కానీ ఆయన చేపట్టిన వర్క్ కానీ అంత న్యాయం ఎలా చేశారని నేను అనిపించింది. తర్వాత మళ్ళీ పొలిటికల్గా ఏదో డిస్టర్బెన్స్ వచ్చి అంటే సంఘం కూడా ఓర్చదు కదండి, అంటే పైకి వచ్చేస్తూ ఉంటే సంఘం కూడా ఓర్చదు. ఏదో పాలిటిక్స్ జరిగి మళ్ళీ ఆయన్ని పోస్టింగ్ మార్చడం జరిగింది. అంత వైభవంగా విత్ ఇన్ 1.5-2 ఇయర్స్ లో ఆయన పూర్తిగా దాని రూపం మార్చేశారు. అయితే మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసి ఏదో ఆదివాసీల ప్రాంతంలో వేసేశారు అని తెలిస్తే కొంచెం బాధ అనిపించింది. అయ్యో గురువుగారు అంత అనుగ్రహించారు పెద్దరాజు గారిని, సంఘం సంఘమే కదా ఇలా ఇలా కూడా పాలిటిక్స్ జరుగుతాయా అని కొంచెం బాధ అనిపించి ఏం జరిగినా మన మంచిగా కదా అనుకున్నాను. యాక్చువల్గా ఆయన మాత్రం చాలా ఉదాసీనంగానే ఉన్నారు. ఆయన చెప్పుకోవడం కానీ లేకపోతే ఇదేంటి ఇలా జరిగింది అని ఆయన నెగిటివ్ గా అసలు ఆలోచించినట్టుగా నాకు అనిపించలేదు ఆయన మాటలో. తర్వాత మళ్ళీ కాళహస్తిగా పోస్టింగ్ వేసేయడం జరిగిందండి. సో ఈశ్వరుడు అనుగ్రహం దగ్గర ఇంకా సంఘం ఏ పాటిది, సంఘం సంఘమే అయితే ఈశ్వరుడు అనుగ్రహం దగ్గర సంఘం ఏ పాటిది అంటే విత్ ఇన్ అ వెరీ షార్ట్ పీరియడ్, అంటే చిన్న కొంత కాల వ్యత్యాసంలోనే మళ్ళీ అంటే అప్పుడు అనిపించింది అంటే ఒక మంచి సంకల్పం మనం చేసే మంచి పని సహృదయంతో చేస్తూ వెళితే ఏదో చిన్న చిన్న లోటుపాట్లు జీవితంలో వచ్చినా కూడా అనుగ్రహం దాన్ని ఓవర్టేక్ చేసేస్తుందండి. అంటే ఆయన డైరెక్ట్ ఉదాహరణ దానికి. ఈ ఉదాహరణ నేను ఎందుకు చెప్పాను అంటే అనుగ్రహానికి డైరెక్ట్ ఉదాహరణ అనమాట. అండ్ ఈరోజు మనకి దీపావళి కూడా అవ్వడం అంటే విక్టరీ ఆఫ్ గుడ్నెస్ ఓవర్ ఇవిల్ అనమాట. అంటే దసరా కానివ్వండి దీపావళి కానివ్వండి ఇవన్నీ ఏంటి అంటే అంటే వెలుగు నింపే పండుగలు. సో ఒక 2 మాటలు దీపావళి గురించి చెప్పి మన పెద్దరాజుని మొదలు పెట్టమండి. దీపావళి జనరల్గా ఏంటంటే ఫ్రెష్ బిగినింగ్ అనమాట, అంటే కొత్త బిగినింగ్. ఇప్పుడు నార్త్ ఇండియాలో వీళ్ళంతా కూడా దీపావళి ఎలా చేసుకుంటారు అంటే పాత అకౌంట్స్ అన్ని క్లోజ్ చేసేస్తారు ఈ రోజుతో. అంటే పూర్వం రాసుకున్న అకౌంట్స్ అంటే ఇయర్ ఎండింగ్ అంటాం కదా మనం, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్, అది వాళ్ళకి ఈ టైంలో పెట్టుకుంటారు అనమాట. అంటే పాతదంతా కూడా పుస్తకాలు పక్కన పెట్టేసి ఫ్రెష్గా అకౌంట్ మొదలు పెడతారు ఈ వ్యాపారం చేసే వాళ్ళు వీళ్ళు అంతా కూడా. సో ఈ అంటే మనం దీన్ని ఎలా తీసుకోవాలి అంటే ఫ్రెష్ బిగినింగ్ మనకి దీపావళితో మన పాస్ట్ అంతా మనం పక్కన పెట్టేద్దాం. జనరల్గా ఏంటంటే కొత్త పుస్తకాలు మొదలు పెడుతూ స్వస్తిక్ రాసి మొదలు పెడతారంట. సో అలా ఇప్పుడు మన జీవితం అంతా కూడా అంటే ఏదైతే మనం ఇప్పుడు లైఫ్ అని అనుకుంటున్నామో అదంతా కూడా మన కర్మని బట్టి మన జీవితం అండి. అంటే మన ప్రారంభం దేన్ని బట్టి వస్తుంది? కర్మని బట్టే కదా ప్రారంభం. కర్మని బట్టే రిలేషన్స్, కర్మని బట్టే వ్యాపారం, కర్మని బట్టే మంచి చెడు, ఇవంతా కూడా ఈ కార్మిక అకౌంట్ మన లోపల ఉండడం వల్ల. సో ఇప్పుడు ఇక్కడితో అది మనం ముగింపు పెట్టచ్చు. ఎలా అంటే, ఏదైనా కూడా మనం మనసు పోగు చేసుకున్నదే కదా. మనకి కర్మంతా పోగు చేసుకున్నది ఎవరు? ఈ జీవుడు మనసే కదా. సో మనస్సుని బాగు చేసుకుంటే దాన్ని మనం క్లోజ్ మనమే చేసేసుకోవచ్చు. అంటే దృఢ సంకల్పం. ఇప్పుడు ఒక మంచి కార్యం తలపెట్టి మంచి చేద్దాం అనుకుంటే ఆయన పొజిషన్లో ఉన్నారు, మనము పొజిషన్లో ఉన్నాం. ఏ పొజిషన్లో ఉన్నాం? గురువు గారు మనల్ని అనుగ్రహించారు, మనకు ఒక పదవి ఇచ్చారు. ఏం పదవి అది? భక్తులు అనే పదవి ఇచ్చారు ఆయన. ఇప్పుడు ఈవోగా ఆయనకి పదవి ఎలా ఇచ్చారో, భక్తులు అనే పదవి మనకి ఇచ్చారు. భక్తులు 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 అంటూ ఉండేవారు నాన్నగారు. సో పదవి మనకు ఆల్రెడీ వచ్చింది, పదవిని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆయన ఎలా అయితే ఉన్నది, ఇప్పుడు ఈ వీడ్స్, ఈ అక్కర్లేని ల్యాండ్స్ ఉన్న చోట అంతా ఏం చేశారంటే, ఆయన దున్నించేసి మంచి మంచి టేకు, రోజ్ వుడ్ ఇలాంటివి మొక్కలు నాటి దాన్ని అగ్రికల్చర్ కింద చేసేసారు. అదే కాకుండా ఆవుల్ని బోల్డ్ సంరక్షణ, ఏ ఆ ఉత్సవాలు ఆ వైభవంగా, ఏ ఈశ్వరుడికి బోల్డ్ అలంకరణ సామాను, అలా అంటే భక్తులందరికి ఇంకా వీలుగా వెళ్ళేలా చేయడం, ఇవన్నీ ఆయన ఒక్కనే చేయగలిగారు. అలాగే గురువు గారు మనకి భక్తులు అనే స్టేటస్ మనకి ఇచ్చారు. సో ఆల్రెడీ మన అకౌంట్ చాలా మట్టుకు ఆయన క్లియర్ చేసేసారు. సో మనం ఇంకా ఏదన్నా చిన్న నెగిటివిటీ ఉన్నా కూడా దాన్ని ఇక్కడ ఇప్పుడు మనం ముగింపు పెట్టుకోవాలి. గురుగారు దయ వల్ల మనందరికీ చాలా మటుకు మన కార్మిక అకౌంట్ సెటిల్ అయిందండి. మనం బాహ్యంగా పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మనం మనసులో కుదుటపడిపోయి ఉన్నాము. ఏ అయితే ఇక్కడ మనందరం కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఎక్కడ అంటే, కొన్ని కొన్ని రిలేషన్షిప్స్ ఏమవుతుంది అంటే, మనం వద్దనుకున్నా ఎంత మంచిగా ఉన్నా నెగిటివిటీ చూపిస్తూ ఉంటారు. అంటే మనం ఎంత బాగుందా ఉన్నా, ఎంత సహనంతో ఉన్నా, ఓర్పుతో ఉన్నా, అంటే వీలైనంత మనం వాళ్ళ పట్ల ప్రేమగా ఉన్నా కూడా కొన్ని కొన్నిసార్లు కాన్ఫ్లిక్ట్ తప్పదు జీవితంలో. అంటే ఇది కూడా నేను కొంతమంది ఫోన్స్ చేసి క్లారిటీ కోసం ఫోన్ చేసి ఇలా ఉంది పరిస్థితి ఎలాగా అని అడిగినప్పుడు నేను డైరెక్ట్గా సమాధానం చెప్పలేదు, కొంచెం ఓర్పుగా ఉండండి సర్దుకుంటాయని చెప్పాను. ఎందుకు అంటే సత్సంగంలో చెప్తే అందరికీ వెళ్తుంది కదా ఈ మాట అన్నట్టుగా ఇప్పుడు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చెప్పడం జరుగుతోందండి. కాన్ఫ్లిక్ట్స్ వస్తాయండి జీవితంలో, ఎందుకంటే ప్రారంభంలో ఎంతో కొంత మనం పోగు చేసుకున్న కర్మ ఉంటుంది, పరిస్థితులు ఉంటాయి. సో మనం కేవలం సహనంగా ఉండడం కాదు, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన అకౌంట్ క్లోజ్ అయిపోవాలి అంటే మన మనసులో మనం ఫస్ట్ దృఢ సంకల్పం చేసుకోవాలండి. ఏమని, పాస్ట్ ఈజ్ పాస్ట్
స్టార్టెడ్
దుఃఖం. ఎప్పుడు మనకి దుఃఖం తీసుకొచ్చేది, లేకపోతే ఇబ్బంది పెట్టేవి ఏమన్నా రిలేషన్షిప్స్ ఉన్నాయనుకోండి, మనం ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇది మనం ముగించగలుగుతాము, బాహ్యం నుంచి వచ్చేది మన కంట్రోల్లో ఉండదు. కానీ మనం ఏమిస్తున్నామో అది మన కంట్రోల్లో ఉంటుంది, మనం ఏం ఆలోచిస్తామో అది మన కంట్రోల్లో ఉంటుంది, మనం బాహ్యంగా ఏం మాట్లాడతామో అది మన కంట్రోల్లో ఉంటుంది, మన చర్య మన కంట్రోల్లో ఉంటుంది. సో ఎదుట వాళ్ళ మీద మన మనసు వెళ్ళకుండా, ఎవరైనా మన పట్ల తప్పుడుగా బిహేవ్ చేసినా, లేకపోతే తప్పుడు మాటలు మాట్లాడినా, తప్పుగా ప్రవర్తించినా బాధపడుతుంది, మన మనసు బాధపడి ఇబ్బంది పడుతుంది. మన కర్మ పెంచుకుంటూ వెళ్తాము. కానీ దీపావళి సందర్భంగా మనం చేయవలసింది ఏంటంటే, ఇంకా మనం పెంచుకోవద్దు, ఇంకా మనం ఇక్కడే దాన్ని కడిగేసుకుందాము. అక్కడగడం ఎలాగా అంటే, మనసులో ఉన్నవి ముందు మనం చెరిపేసుకోవాలి. అది ఎలా జరుగుతుంది? ఫర్గివ్ అండ్ ఫర్గెట్. నాన్నగారు చెప్తూ ఉండేవారు కనుక రిపీటెడ్గా, ఫర్గివ్ అండ్ ఫర్గెట్. అప్పుడు మన కర్మను మనం ఎరేస్ చేసేసుకోవచ్చు, అది మన చేతిలోనే ఉంది. నువ్వు మర్చిపోవాలి జరిగింది. నాన్నగారు అనేవారు కదా, ఇప్పుడు జరిగిపోయింది మా జీవితంలో ఇప్పుడు లేదు. ఏది తీసుకొస్తుంది? నీ తలంటే దాన్ని తీసుకొస్తున్నాయి, లేకపోతే అసలు జరిగిపోయిన సంఘటన అప్పటితో అయిపోయింది, నువ్వు మోసేస్తున్నావు దాన్ని. అందుకని కర్మ నువ్వు పెంచుకుంటూ వెళ్తున్నావు, అది వదిలేస్తే ఏమీ లేదు. సో నీ బ్యాగేజీ వదులుకోవాలి, మన బరువుని మనం వదిలేయాలి. అదే అన్నారు కదా, ఇప్పుడు ట్రైన్లో మనం ట్రైన్ లో పడేస్తాం, ఎందుకు? ట్రైన్ ఏమొస్తుందని మనకు తెలుసు. అలాగే మన బరువుని వదిలిస్తే ఆయన మోస్తాడు. మనం అంటే మనకి సంశయం మోస్తాడో లేదో అని మనం మోసేసుకుంటాము. అది మనకి వదలడం చేత కాలేదండి. అంటే వదిలేయాలి, ఎక్కడిదక్కడ వదిలేయకపోతే మన బరువే మన పీక్ చుట్టుకుంటుంది, అదే మన దుఃఖ కారణం అవుతుంది, అదే మన మన సుఖానికి మనం దూరం చేస్తుంది. అందుకు జాగ్రత్తగా అంటే రోజుకు ఒక 5-10 నిమిషాలు కేటాయించి ఏవైతే జ్ఞాపకాలు మనల్ని ఇబ్బంది పెడుతున్నాయో అవి ఫుల్ స్టాప్ పెట్టేయండి. అంటే దాని గురించి చూపెట్టద్దు, అయిపోయింది, గతం గతహ, ఈ రోజు మనకి కొత్త జీవితం, ఏ రోజుకి ఆ రోజు ఇట్ ఈస్ అ ఫ్రెష్ న్యూ లైఫ్. సో మన లైఫ్ని ఏది డిక్టేట్ చేస్తుంది, మన తలంపులే డిక్టేట్ చేస్తాయి. సో తలంపుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఫర్గివ్ అండ్ ఫర్గెట్. ఎవరన్నా మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు వాళ్ళకి మంచి కనిపెట్టండి, వాళ్ళని ఆశీర్వదించండి. అదే అంటున్నారు, నువ్వు ప్రేమ చూపించు, ఎక్కడన్నా నీ ఎటు నుంచన్నా నీకు ద్వేషం వస్తూ ఉంటే అక్కడ నువ్వు నీ ప్రేమను చూపించు, నీ సహనాన్ని చూపించు, ఏ గౌరవం ఇవ్వు. అప్పుడు ఏమవుతుంది, మెల్లమెల్లగా మెల్లమెల్లగా నీకు లోపల అంతా కరిగిపోతుంది, ఆ ఎదుటి వాళ్ళలో గ్రాడ్యువల్ గా మార్పు వస్తుంది. అయితే ఆశించద్దు, ఆశించద్దు. అంటే మనం ఆధ్యాత్మికంగా ఎదగాలని కదా మన ప్రయాణం ఇప్పుడు. సో మనం చేసేది, మన చేతిలో ఉన్నది మనం చేస్తూ వెళ్తే పరిసరాలు కూడా అవే సర్దుకుంటాయండి. ఎందుకు, ఎందుకంటే మనం ఏదైతే చేస్తున్నామో దానికి ఫలితం భగవంతుడు ఇస్తాడు. మనుషులు ఎవరు మనకు ఫలితం ఇవ్వడానికి, కర్తృరాజ్ఞయ ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం తజ్జడం. కర్మకి శక్తి లేదు, ఫలితాన్ని ఇచ్చే శక్తి కర్మకి లేదు, అది జడం. నువ్వు కరెక్ట్ గా చేస్తూ ఉంటే మన మన మాటలో ఆప్యాయతండి, మనం ప్రేమగా వ్యవహరించి అందరినీ ఆశీర్వదిస్తూ ఉంటే మన రాజకుమార్ అందరి అనుగ్రహం మనకు వస్తుందండి. అప్పుడు బయటపడిపోతాం. అంటే మనసు రహిత స్థితి, అంటే అమనస్కిక స్థితి మనకి రావాలి అంటే ఫస్ట్ ముందు మనం నెగిటివిటీ నుంచి బయటకు వచ్చేసేయాలి. ఆ నెగిటివిటీ నుంచి బయటకు వచ్చి మొత్తం మనం పాజిటివ్ అయినప్పుడు మన ఇన్నర్ లైఫ్ కి దారి చూపిస్తుంది. అప్పుడు మనకి ఈజీ అవుతుంది, మనం సుఖంగా శాంతిగా ఉండగలుగుతాం అన్నమాట. సో మనం ఈ దివాళీ కొత్త లైఫ్ బిగిన్ చేద్దామండి. మనం క్లియర్ గా ప్యూర్ గా ఉందాము. గతం జ్ఞాపకం తెచ్చుకోవద్దు, ఎందుకంటే అది గోడ కట్టేయమన్నారు నాన్నగారు. ఎప్పుడు చెప్పేవారు, గతానికి ముందు గోడ కట్టేసి, లేకపోతే నువ్వు అసలు ప్రెసెంట్ లో ఎలా జీవిస్తావు? నువ్వు నిరంతరం పాస్ట్ లోకి వెళ్ళిపోతూ ఉంటే అసలు నీ ఇప్పుడు వర్తమానం వదిలేసుకుంటున్నావు కదా. ఏ బీయింగ్ ది నవ్వు అని చెప్పారు భగవాను. నవ్వు మనకి ఎలా సాధ్యం పాస్ట్ మర్చిపోకుండా? అండ్ ఇంకొకటి, నెగిటివిటీ కోల్పోకుండా పాజిటివిటీ ఎరా అన్నప్పుడు అంతర్ముఖ జీవితం ఏంటి? సో ఎదుటి వాళ్ళు మన పట్ల ఎలా ఉన్నారనేది మనకు అనవసరం. మనం ఎదుటి వాళ్ళ పట్ల ఎలా ఉంటున్నాము, మనం ఎలా వ్యవహరిస్తున్నాము అది చూసుకుంటూ జాగ్రత్తగా రోజుకు ఒక 10 నిమిషాలు దాని మీద రిఫ్లెక్ట్ చేసి మన శాంతిని మనం కాపాడుకుని మన తలంపులు మన మాట మన చేత సక్రమంగా ఉండేలాగా మనం నడుపుకుంటూ ఉంటే వితిన్ అంటే కొంచెం టైం పడుతుంది కానీ ఇట్ విల్ టర్న్ ఇన్ టు అ బ్యూటీ అన్నమాట. అంటే సత్యం శివం సుందరం అది మన జీవితంలోకి వస్తుంది. అండ్ ఎవరితో ఎప్పుడు మనం ఆత్మతో అనుబంధం పెంచుకుంటూ వెళ్తే మనం ఇటువైపు ఉన్న బ్యాగేజీ కరిగిపోతూ వెళ్ళిపోతుంది. మనం ఇటువైపు బ్యాగేజీ పట్టుకుని ఎలాడుతూ ఉంటే ఇంకా లోపల అంతర్యామికి ఎలా కనెక్ట్ అవుతాము? సో లోపల ఉన్న చైతన్యానికి మన మనసును జోడించి అక్కడ కేంద్రీకరించి అక్కడున్న వైభవాన్ని మనం తలపెట్టుకుంటూ అక్కడ వైభవం మనం పొందాలి అంటే ఇవన్నీ మనకి సహకరించవు కాబట్టి దీన్ని వదిలేసుకోవడం నేర్చుకుని అటువైపు మనం తూకం పెంచుకుంటూ వెళ్తే ఇది మెల్లమెల్లగా మెల్లమెల్లగా తొలగిపోయి మనం బ్లెస్డ్ అవుతాము, మన చుట్టూ అందరికీ కూడా బ్లెస్సింగ్స్ అందుతాయి. సో ఇప్పుడు మనం పాత బట్టలు తీసేసి దీపావళిని కొత్త బట్టలు ఎలా వేసుకుంటామో ఈ పాత హ్యాబిచ్యువేషన్స్ పాత అలవాట్లు పాత థింకింగ్ విడిచిపెట్టి మనం ఆత్మతో కొత్తదనం ఆత్మతో జోడించిన జీవితం ఆత్మవైపు ప్రయాణం చేసే మాటలు ఆత్మవైపు ప్రయాణం చేసే తలంపులు ప్రవర్తన అలాగ మనం పెంపొందింపు చేసుకుంటూ పాస్ట్ కి చెడుకి నెగిటివిటీకి ఫుల్ స్టాప్ పెట్టేద్దామండి. బరువు తీసుకుందాం. అది మన ఇన్నర్ లైఫ్ అభివృద్ధి ఈజీ అవుతుంది అన్నమాట. సో అందరు మన పట్ల అంటే మన పట్ల మనకు గౌరవం ఉండాలి, ఎదుటి వాళ్ళ పట్ల గౌరవం ఉండాలి, ఫ్యామిలీ పట్ల, ఫ్రెండ్స్ పట్ల, సరౌండింగ్స్ పట్ల, ప్రకృతి పట్ల మనం కరెక్ట్గా ఉంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా థింగ్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ అన్నమాట. సో ఈ దీపావళి మనందరికీ న్యూ బిగినింగ్ అవ్వాలని కోరుకుంటూ మన పెద్దిరాజు గారిని మొదలు పెట్టమందామండి. అసలు ఫస్ట్ ఆయన ఆధ్యాత్మిక జీవితం ఎలా బిగిన్ అయ్యింది, ఎలాగా జర్నీ చేశారు, నాన్నగారు ఎలా పరిచయం అయ్యారో మెల్లగా చెప్పి మనకి సబ్జెక్ట్ కూడా జోడించి చెప్తారు ఆయన. ఎందుకంటే నాన్నగారు బాడీ వదిలిన తర్వాత అప్పుడప్పుడు జున్నూరు ఎక్కువ జున్నూరు రావడం జరిగింది, నాన్నగారు కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది, చాలా సార్లు మీటింగ్ కూడా చెప్పడం కూడా జరిగింది కూడా ఆయన చెప్తారు చెప్తారు. పెద్దిరాజు గారు బిగిన్ చేయండి.
అలాగే నమస్కారం అండి. వీడియో కాల్ ఎక్కర్లేదు కదండి?
ఏదండి ఆ వీడియో, ఊరికే ఒక 2 మినిట్స్ కనెక్ట్ అవ్వండి, సో దట్ మీరు ఎవరో అనేది తెలుస్తుంది కదా.
కింద వీడియో బటన్ ఉంటుంది,
వీడియో బటన్ ఉంటుంది పెద్దిరాజ్ గారు, కొంచెం మీ ఫేస్ కనపడేలాగా ఒక 2 మినిట్స్ మీ పరిచయం చెప్పుకున్నాక ఆడియో షిఫ్ట్ అయిపోవచ్చు.
ఒక్క నిమిషం,
అది మ్యూట్ పక్కనే ఉంటుందండి.
పెద్దరాజ్ గారు అది కనపడకపోతే పర్వాలేదు, కనపడకపోయినా పర్వాలేదు. రేపు అదే మీ పిక్చర్ నాకు మాకు పంపింది ఉంది కదా ఆర్టికల్ తోటి, అది పోస్ట్ చేస్తాంలేండి లేకపోతే గ్రూప్స్ లో. మొదలు పెట్టండి పెద్దిరాజ్ గారు.
అలాగే స్టార్ట్ చేయమంటారండి?
స్టార్ట్ చేయండి పెద్దిరాజ్ గారు.
ఓం సద్గురు శ్రీ నాన్న పరమాత్మనే నమః. నమో భగవతే వాసుదేవాయ. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ. జ్ఞాన ప్రసూనాంబ సహిత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులతోటి సద్గురు యొక్క పాదాభివందనాలు. ఈరోజు దీపావళి సందర్భంగా నాన్నగారి యొక్క ఆశీస్సులతోటి మనమందరూ కూడా ఈ ఆన్లైన్ సత్సంగం పెట్టుకోవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అయితే ఇంతవరకు ముఖ్యంగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రియమైనటువంటి ఆత్మ బంధువులకి ఒక విన్నపం. ఇంతవరకు డాక్టర్ ఉష గారు నా గురించి చాలా చెప్పి ఉన్నారు. ఇంతవరకు ప్రశాంతంగానే ఉంది, కానీ కొంచెం మనసులో అలజడి ప్రారంభమైంది. ఎందుకు చేతనంటే నా గురించి చాలా చెప్పి ఉన్నారు, దాని గురించి ఈ సత్సంగంలో భాగస్వాములైనటువంటి వాళ్ళకి ఒక అంచనా ఏర్పడుతుంది, నాకు కూడా మరింత అంచనా ఉంటుంది. ఈ విధంగా చెప్పారు, మరి మంచిగా చెప్పాలి లేకపోతే ఎలాగనేటటువంటి టెన్షన్ ప్రారంభమవుతుందని. ఇంతవరకు ప్రశాంతంగానే ఉంది. ఎక్కడైతే అంచనా ఉంటుందో అంచనాని మనం చేరుకోలేకపోతే మన అంచనాకి వాస్తవానికి మధ్య ఉండేటటువంటి వ్యత్యాసమే మనస్సు మీద ప్రభావాన్ని చూపిస్తుంది. అది శరీరం మీద మనస్సు మీద ఒత్తిడిని తీసుకొని వస్తుంది. అయితే ఉష గారు చెప్పినంత ప్రత్యేకతలు అయితే ఏమీ లేవు. నాన్నగారి దగ్గర ఉండేటటువంటి వేలాది మంది శిష్యుల్లో నేను ఒక్కడిని. ప్రత్యేకమైనటువంటి కోవిడ్ పరిస్థితులు ఏర్పడిన తర్వాత వినిపిస్తుందా? ఇది క్లియర్ గానే ఉందా?
క్లియర్ గా ఉందండి, క్లియర్ గా ఉంది గారు.
ప్రత్యేకమైనటువంటి కోవిడ్ ఈ పరిస్థితులు ఏర్పడిన తర్వాత ప్రత్యక్షంగా అందరూ కూడా సత్సంగాలు చెప్పేటటువంటి అవకాశం లేనందువలన భక్తులకి ఒక మహత్తరమైనటువంటి ఆన్లైన్ సత్సంగాన్ని ఒక వేదికగా ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ ఉష గారికి, ఈ కార్యక్రమాలు ప్రారంభమైన తర్వాత ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సత్సంగాల నిర్వహణలో అవసరమైనటువంటి ఏర్పాటు చేస్తున్నటువంటి గ్రీష్మ గారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే ముఖ్యంగా ఉష గారు చెప్పినట్టుగా అంత ప్రత్యేకత ఏమీ లేదు, వేలాది మంది నాన్నగారి శిష్యుల్లో నేను ఒక్కడిని మాత్రమే. అయితే ఏప్రిల్ నుంచి జరుగుతున్నటువంటి సత్సంగాల్ని కొన్ని విని ఉన్నాను. ఎంతో అనుభవంతో, వాళ్ళ యొక్క జీవితానుభవంతో చెప్పినటువంటి మాటల్ని విన్నాను. అవన్నీ విన్న తర్వాత వారందరితో పోలిస్తే నాకు ఆవగించంత అనుభవం కూడా లేదు అనేటటువంటి బాధ కలిగింది. ముప్పై సంవత్సరాల నుంచి నాన్నగారితో అనుబంధం ఉంది. మొదటిసారి భీమవరంలో నాన్నగారి యొక్క సత్సంగం విన్నాను. ప్రియమైనటువంటి ఆత్మబంధువులారా అని చెప్పినటువంటి ఆ మాటల్ని విన్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ మాటలు నా హృదయాంతరాలలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఆ ఒక్క మాట చాలు, నాన్నగారికి భక్తుల పట్ల ఎలాంటి ప్రేమ ఉంది, ఎలాంటి వాత్సల్యం ఉంది, శిష్యుల్ని ఏ విధంగా ఆయన అభిమానిస్తున్నారు, ప్రేమిస్తున్నారు అనేది ఆ ఒక్క మాటను బట్టి అర్థమవుతుంది. మనందరిది ఆత్మబంధం. మనస్సుతో ఏర్పడినటువంటి బంధాల్లో వికారాలు ఉంటాయి. మనస్సుతో ఏర్పడే బంధాల్లో వికారాలు ఉంటాయి. ఆత్మబంధం అనేది ఎంతో పవిత్రమైనటువంటిది, ద్వైత భావన లేనటువంటిది. నాన్నగారు దగ్గరకు వచ్చేటటువంటి భక్తులందరినీ కూడా అదే విధమైనటువంటి ప్రేమభావనతోటి, వాత్సల్యంతోటి, మమకారంతోటి, కారుణ్యంతోటి ఆదరించారు, అభిమానించారు. ఆ ప్రేమ కోసం, ఆ శాంతి కోసం, ఆ ఆనందం కోసం, ఆ సౌఖ్యం కోసం మనమందరూ కూడా నాన్నగారి చెంతకు పరుగులు పెట్టాము. ఆ శాంతి సౌఖ్యాల్ని మనం అనుభవించాము. అయితే ఇక్కడ రాసినటువంటి జ్ఞానఫలం అనేటటువంటి పుస్తకం అనేది నేను సొంతంగా రాసిందే కాదు, ఒక ఆధ్యాత్మికమైనటువంటి పుస్తకాన్ని రాసేటటువంటి అనుభవము లేదు, పరిజ్ఞానము లేదు, ఆ జ్ఞాన సంపద లేదు, నాన్నగారి యొక్క ఆశీస్సులతోటి, నాన్నగారి దగ్గరికి వచ్చేటటువంటి భక్తుల్ని ఎన్నోసార్లు నేను పరిశీలన చేశాను. హృదయం అంతా దుఃఖభారంతో, మనసు నిండా దుఃఖాన్ని నింపుకొని ఆవేదన చెందినటువంటి హృదయాలతోటి నాన్నగారి చెంతకి ఏదో కష్టం చెప్పుకోవడానికి, దుఃఖభారాన్ని దించుకోవడానికి నాన్నగారి దగ్గరికి వచ్చేటటువంటి వేలాది మంది భక్తుల్ని ఎన్నో సంవత్సరాల నుంచి చూశాను. ఆ కళ్ళల్లో కారేటటువంటి కన్నీళ్ళని చూశాను. నాన్నగారి దగ్గరికి వచ్చి వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకొని, దుఃఖాన్ని దించుకొని, దుఃఖ భారాన్ని దించుకొని నాన్నగారి యొక్క ప్రేమని వాత్సల్యాన్ని పొంది తేలికైనటువంటి హృదయంతో, తేలికైనటువంటి మనస్సుతో తిరిగి వెళ్ళేటటువంటి భక్తుల్ని ఎంతోమంది చూశాను. నాన్నగారి హృదయంలోంచి వచ్చినటువంటి ప్రేమని, నాన్నగారి హృదయంలోంచి వచ్చినటువంటి వాత్సల్యాన్ని భక్తులు పదిలంగా భద్రపరుచుకున్నటువంటి జ్ఞాపకాల్ని నేను దోచుకొని అక్షరబద్ధం చేశాను. మరలా వాళ్ళకి పుస్తక రూపంలో దాచుకోవడానికి ఇచ్చారు. అందులో ఏ ఒక్క అక్షరం కూడా సొంతంగా రాసింది లేదు. భక్తుల యొక్క అనుభవాలు, నాన్నగారితో ఉండేటటువంటి అనుబంధం, నాన్నగారికి శిష్యుల పట్ల ఉండేటటువంటి ప్రేమని ప్రత్యక్షంగా చూసి నాకు తోచినటువంటి విధంగా రాయటం జరిగింది. అయితే ఈ గురించి, వీటి గురించి చూస్తే రమణ మహర్షి కూడా చెప్పేవారు, సహజంగా ఉండమని ఎప్పుడూ కూడా రమణ మహర్షి కూడా బోధించేవారు, సహజత్వానికి దగ్గరగా ఉండమని చెప్పటం జరిగేదండి. మనకి ఈ విధమైనటువంటి ఒత్తిడి కానీ, ఈ విధమైనటువంటి దుఃఖం కానీ, ఈ విధమైనటువంటి బాధ కానీ, ఈ విధమైనటువంటి క్లేశం కానీ మనం సహజత్వానికి దూరంగా ఉండటం వలన వస్తుంది. మన సహజత్వానికి ఎంత దగ్గరగా ఉంటే మనం అంత ఆనందాన్ని పొందగలుగుతాము, అంత సంతోషాన్ని పొందగలుగుతాము, అంత శాంతిని మనం పొందగలుగుతాము. ఎక్కడ చూసినా కూడా దుఃఖమే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏ ఇంటిలో చూసినా, ఎక్కడ చూసినా, ఏ ప్రాంతంలో చూసినా, ఏ కుటుంబంలో చూసినా దుఃఖమే కనిపిస్తుంది, కానీ శాంతి అనేది కనిపించదు. ఈరోజు నరకాసురుడిని సంహరించినటువంటి దానికి గుర్తుగా మనం దీపావళి జరుపుకుంటున్నాము. మన మనసులో ఉండేటటువంటి అరిషడ్ వర్గాలే నరకాసురుడి కంటే ప్రమాదకరమైనవి. మన మనసులో ఉండేటటువంటి ఇవన్నీ కూడా ఆలోచనలు కానీ, తలంపులు కానీ, ఇవన్నీ కూడా నరకాసురుడి కంటే ప్రమాదకరమైనవి. వాటి గురించి మనం ఆలోచన చేయటం లేదు. ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం నరకాసురుడు వధ జరిగిందని మనం దుఃఖాన్ని, దుఃఖంపై చెడుపై మంచి విజయం సాధించిందని మనం ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మనం ఇవి పండుగలు జరుపుకుంటున్నాము. నిజమైనటువంటి దీపావళి, నిజమైనటువంటి సంతోషం అనేది మనలో ఉన్నటువంటి ఏ దుర్గుణాలైతే వెంటాడుతున్నాయో, ఏ తలంపులైతే వెంటాడుతున్నాయో, ఏ అరిషడ్ వర్గాలైతే మనల్ని పీడిస్తున్నాయో, వాటి నుంచి మనం ఎంతవరకు విముక్తి పొందగలుగుతామో అప్పుడే నిజమైనటువంటి దీపావళి జరుపుకోగలుగుతాం. ఇవన్నీ బాహ్య క్రియల్ని బట్టి, బాహ్యమైనటువంటి పూజల్ని బట్టి మనకు ఆనందం కలగదు. మనం నాన్నగారు పదే పదే చెప్పేవారు మాటలు గుర్తుకొస్తుంటాయి. ఆనందం అనేది బయట లేదు, బయట లేని చోట వెదిగితే ఎంత ప్రయత్నం చేసినా కూడా అది నీకు దొరకదు, కనిపించదు. నువ్వు అంతర్ముఖం అయితేనే, నీకు లోచూపు కలిగితేనే, నువ్వు అంతర్ముఖం అయితేనే నీకు నిజమైనటువంటి ఆనందం లభిస్తుంది. ఆనందం అనేది బయట లేదు, నీ హృదయంలో ఉంది. హృదయంలో ఆనందం ఉంది అనేటటువంటి విషయాన్ని మనం నాన్నగారి దగ్గర నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. ఈ మాటలు మనకు అరిషడ్ వర్గాలంటే తెలియదు, మనసు అంటే తెలియదు, ఆత్మ అంటే తెలియదు, ఇవేదీ కూడా ఏ పదాలకి అర్థం తెలియదు, పరమార్థం తెలియదు. ఇవన్నీ కూడా మనం అన్నప్రాసన దగ్గర నుంచి అన్ని విషయాలు నేర్చుకున్నట్టు అన్నీ కూడా నాన్నగారి దగ్గరే తెలుసుకున్నాము. ఈ మాత్రం మనం శాంతిగా, ఈ మాత్రం మనం ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతున్నామంటే అంతా కూడా కేవలం నాన్నగారి యొక్క కృపా కటాక్షాల వల్ల, హృదయంలో ఆయన యొక్క గైడెన్స్ వల్ల, ఆయన యొక్క మనకు చూపించేటటువంటి దిశ నిర్దేశం వలన మనం ఆనందంగా ఉండగలుగుతున్నాం. ఆ విషయం మనందరికీ తెలుసు, భక్తులందరికీ కూడా. ఇంచేతనంటే నిజమైన ఆనందం లేకపోతే, శాంతి అనేది లేకపోతే, సంతోషం అనేది లేకపోతే మనం ఎన్నో సంవత్సరాల నుంచి జిన్నూరు మనం అక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు. ఎక్కడా లేనటువంటి ఆనందం, ఎక్కడా లేనటువంటి సంతోషం, ఎక్కడా లేనటువంటి శాంతి, ఎక్కడా లేనటువంటి ఇవంతా కూడా ఉల్లాసం అని అంతా కూడా మనం పొందగలిగామంటే అవి నాన్నగారి దగ్గరే సాధ్యమైంది. ఇంచేతంటే ద్వైత భావన లేదు. ఆ హృదయంలో ఆ ప్రేమ కానీ, ఆ ప్రేమతత్వం కానీ, ఆ మాటల్లో ఉండేటటువంటి ఆప్యాయత కానీ, ఆ మాటల్లో ఉండేటటువంటి శాంతి వచనాలు కానీ, ఆ కళ్ళల్లో ఉండేటటువంటి జ్ఞానికి ఉండేటటువంటి ఆ వెలుగు రేఖలు కానీ, ఇవన్నీ కూడా కళ్ళల్లోకి చూస్తే మనకు ఆనందం. ఆ సన్నిధిలో మనం కూర్చుంటే ఆనందం, ఆయన సమక్షంలో అక్కడ మౌనంగా కూర్చున్నా కూడా ఎంతో ఆనందాన్ని మనం అనుభవించాం. గురువుకి మనం ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పుకోగలుగుతాము? ఎన్ని కోట్లు మనం సంపాదించినా, ఎంత అధికారం ఉన్నా, ఎంత అంగబలం ఉన్నా, ఎంత అర్ధబలం ఉన్నా, అందులో 1% మన ఆనందాన్ని పొందలేము. ఇది 100కి 100 సత్యం. అయినా సరే మనం మాయ ప్రపంచంలో ఉన్నాం. మాయ అనేది ఎప్పటికప్పుడు మనల్ని వెంటాడుతూనే ఉంటుంది, బలహీనతలు వెంటాడుతూనే ఉంటాయి. ఆ బలహీనతలు నుంచి బయటపడటానికి, ఆ బలహీనతల నుంచి మనం బయటపడి నిజమైనటువంటి సంతోషాన్ని పొందటానికి నాన్నగారు ఎంత బాధ చేశారో మనం ఎన్నో 3 దశాబ్దాల నుంచి మనం వింటూనే ఉన్నాం, అనుభూతుల్ని మనం అనుభవిస్తూనే ఉన్నాం. ఈ దీపావళి సందర్భంగా మనం ఈ విధంగా మనం కలుసుకోవడం, నాన్నగారి గురించి, నాన్నగారి యొక్క మాటల గురించి ఒకసారి నెమరు వేసుకోవడం అనేది ఎంతో ఆనందాన్ని కలిగించింది. అక్కడ పాలకొల్లులో కాలేజీలో, జూనియర్ కాలేజీలో, ఒక ప్రైవేట్ కాలేజీలో ప్రిన్సిపల్గా చేసినప్పుడు నాన్నగారి దగ్గరికి వెళ్ళటం మొదలు పెట్టాము. ఆ తర్వాత ఎన్నోసార్లు నాన్నగారి యొక్క ప్రవచనాలు వినటం జరిగింది. అయితే సీనియారిటీ ప్రకారం చూస్తే ఒక సీనియర్ భక్తుడిగానే ఉన్నప్పటికీ, అంటే సాధువం ఇచ్చినటువంటి పుస్తకం, ఒకసారి నాన్నగారు సాధువం పుస్తకం ఒకటి ఇచ్చారు. అందులో సీనియారిటీ గురించి ఒక మాట ఉంది. సీనియర్ భక్తుల్లో నేను కూడా ఒక్కడే. 3 దశాబ్దాల అనుబంధం ఉంది నాన్నగారితోటి. రమణాశ్రమంలో సాధువం ఒక 5 సంవత్సరాలు మాత్రమే నాన్నగారి రమణ మహర్షితోటి రమణాశ్రమంలో ఆయన గడపటం జరిగింది. చాలామంది శిష్యులు ఎంతో కాలం బట్టి రమణాశ్రమంలో ఉన్నాము, నువ్వు 5 సంవత్సరాలు మాత్రమే ఉన్నావు అని కొంచెం చులకన భావనతోటి చూసేవారట. దానికి ఆయన సాధువం ఒక సమాధానం చెప్పారు. ఇలాంటి మహాజ్ఞాని దగ్గర మనం తరించడానికి 5 క్షణాల సమయమే ఎక్కువ. అలాంటి 5 సంవత్సరాలు సమయం పట్టింది ఈ మాత్రం మార్పు రావడానికి, దానికి ఎంతో నేను చింతిస్తున్నానని చెప్పేసి సాధువం ఆయన చెప్పడం జరిగిందండి. అలాంటి మహాజ్ఞాని దగ్గర 5 క్షణాలు చాలు మనం తరించటానికి. 5 సంవత్సరాలు నేను ఇక్కడ టైం పట్టిందంటే నాకు బాధగా ఉందని చెప్పేసి అన్నారు. అంటే కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే ఇలాంటి మహాజ్ఞాని దగ్గర, ఇలాంటి మహాపురుషుని దగ్గర మనం గడిపినటువంటి క్షణాలు ఎంతో మధురమైనటువంటి క్షణాలు. ఎంతో మార్పు అనేది రావాల్సిన ఉంది. అంటే ఆచరణలో మనం తప్పటి అడుగులు వేస్తుంటాము. మొన్న వశి గారు కూడా పదే పదే చెబుతుంటారు, ఈ సత్సంగం ప్రారంభమయ్యేటప్పుడు మనం కొత్తగా నేర్చుకోవాల్సింది ఇదేం లేదు, నాన్నగారు ఎన్నో విషయాలు బోధించారు, మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా చెప్పారు, మనకి మిగిలింది ఆచరణ మాత్రమే అని చెప్పేసి అన్నారు. అంటే ఇప్పుడు ఈ సత్సంగంలో నేను మాట్లాడుతున్నానంటే నాకు ఎక్కువ విషయాలు తెలుసని కాదు. అయితే నాకైతే ఒక చిన్న డౌట్, ఎంచేతనంటే ఈ 30 సంవత్సరాలు బట్టి నాన్నగారితో అనుబంధం ఉన్నటువంటి శిష్యులందరూ కూడా అసలు ఏమాత్రం నేర్చుకున్నారు, ఏమంతా ఆచరణ ఉంది ఏంటనేది టెస్ట్ చేస్తున్నట్టుగా ఒక్కో వారం ఒక్కొక్కరికి అవకాశం ఇచ్చి మాట్లాడమని చెబుతున్నారేమో డాక్టర్ గారు అనిపిస్తోందా అండి. ఇంకేతంటే క్లాసులో లెసన్ చెప్పిన తర్వాత టీచర్ క్వశ్చన్స్ వేస్తుంటారు, ఒక్కొక్కరు నిలబెట్టి ఏం విన్నావు, ఏం చదివావు, ఏం నేర్చుకున్నావు, ఏం గుర్తుందని అడుగుతుంటారండి. ఆ విధంగా పరీక్ష పెడుతున్నారని అనిపిస్తోంది. అంతేగాని కొత్తగా మనం నేను చెప్పేది కాదు, మిగతా వాళ్ళు వినేది కాదు, మనందరూ కూడా సహజైలం. ఒకసారి శ్రవణం చేసుకోవడానికి, నాన్నగారి మాటల్ని మననం చేసుకోవడానికి, ఆ మార్గంలో పయనించటానికి మనం ఇది ఒక చక్కటి వేదికగా మనకు ఉపయోగపడుతోంది. కాబట్టి ఇవన్నీ కూడా నాన్నగారు అనేవారు ఆ జ్ఞానఫలం గురించి ఇందాక చెప్పారు. ఈ జ్ఞానఫలం గురించి ఒకసారి అవి చదివి వినిపించమని కూడా అన్నారు. అది వీటి గురించి ఒకసారి మళ్ళీ చెప్పడం జరుగుతుందా అండి? అంటే నాన్నగారు అది గీతాంజలిలాగా ఉంది, తర్వాత నా అందరూ అన్ని సత్సంగాలకి అప్పుడు పంపించమని ఒక 1000 కాపీలు జ్ఞానఫలంలో ఉన్నటువంటి శ్రీ నాన్న గీతం అనేదాన్ని అప్పుడు ప్రింట్ చేయించడం జరిగింది. అది ఇంచేతనంటే నాన్నగారి యొక్క మాటల్ని, నాన్నగారు చెప్పినటువంటి బోధల్ని, భక్తులకి తో ఉన్నటువంటి అనుభవాల్ని అవన్నీ కూడా కొన్ని ఆ విధంగా రాయటం జరిగింది. ఆ విధంగా నాన్నగారు చెప్పున్నారండి, తర్వాత అది ఒకసారి చదివి వినిపించటం జరుగుతుంది తర్వాతన. అయితే ముఖ్యంగా ఈ సందర్భంగా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, నాన్నగారు అనే చెప్పినటువంటి మాట నాకు పదే పదే గుర్తుకొస్తూ ఉంటుంది. మీరు ఒక కాలేజీలో పనిచేశారు, తక్కువ జీతానికి పనిచేశారు, ఎక్కువ చదువు చెప్పారు, ఆ రోజులు నాకు గుర్తుకొస్తున్నాయి అని నాన్నగారు అనేవారండి. ఆ రోజులు నాకు గుర్తుకొస్తున్నాయి అని చెప్పేసి అనేవారు. తరువాత నా ద్వారకా తిరుమలలో పనిచేసినప్పుడు మా గురువు గారు ఒక ఆయన వస్తే, అక్కడ ఆ టైంలోనే ఎవరో VIP దర్శనానికి వస్తే ఈ జ్ఞానఫలం పుస్తకం ఆ గురువు గారికి ఇచ్చి ఒక అరగంట పడుతుంది, లోపల వేరే దర్శనం చేయించి వస్తాను, ఇక్కడ లైబ్రరీలో కూర్చోమని చెప్పి చెప్పాను. ఈ అరగంటలోనే ఆయన పుస్తకం సగం చదవటం జరిగింది. తరువాత ఈ గురువు గారి పట్ల మంచి ప్రేమతోటి రాయటం జరిగింది. ఆయన 15-20 పుస్తకాలు రాస్తున్నారు గురువు గారు. ఈ జ్ఞానఫలంలో ఈ పుస్తకం సగం చదివి ఆయన అన్నారు, గురువు గారి పట్ల ప్రేమ, గురువు గారి పట్ల ఉండే వాత్సల్యం ఇక్కడ వ్యక్తం చేయడం జరిగింది అని చెప్పేసి అన్నారు. అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్లు కారినాయి. అక్కడ స్టాఫ్ కూడా ఉన్నారు, ఇదేంటి యువ గారు ఇక్కడ ఏడుస్తున్నారు ఏంటని చెప్పేసి తర్వాత స్టాఫ్ కూడా అన్నారు. అది అప్రయత్నంగా గురువు గారి గురించి తెలుసుకునేటప్పటికీ అలాగా కన్నీళ్ళు కాచడం జరిగింది. అక్కడ అక్కడ భక్తులు ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు. ఎందుకంటే గురువు మనందరికీ కూడా ఆ రోజులు గుర్తుకొస్తుంటాయి, నాన్నగారితో భౌతికంగా అక్కడ గడిపినటువంటి క్షణాలు గుర్తుకొస్తుంటాయి, నాన్నగారి యొక్క ప్రతి మాట మనకి హృదయాంతరాల్లో అది ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. చెప్తానంటే అంత ఆప్యాయత, అంత ప్రేమ, అంత ఇది పుట్టినిల్లికెళ్ళినటువంటి అనుభూతి మనందరికీ కలుగుతుంటుంది. ఆ చిరునవ్వు ఇప్పుడు కూడా మనకి గుర్తుకొస్తుంది. ఆ కళ్ళతో చూసేటటువంటి ఆ చూపు మనకి గుర్తుకొస్తుంది, ఆ మాటలు గుర్తుకొస్తాయి. ఎంతో ప్రేమతో పలకరించి అర్హత లేకపోయినా అర్హతకు మించి మనందరికీ ఆయన నాకు మరి ఆయన గౌరవాన్ని అంత ఆప్యాయతని ఇవ్వడం జరిగింది. ఆ రోజులు గుర్తుకొస్తుంటాయి, ఎన్నోసార్లు అది దుఃఖం కలుగుతుంటుంది. ఇంచేతంటే ఆనందంతో కూడినటువంటి దుఃఖం, ఆ దుఃఖం కలిగినప్పుడు ఆయన వదార్చినటువంటి తీరు భక్తులందరికీ అది ఎక్కడా కూడా సాధ్యం కాదు, ఎక్కడా కూడా చూడలేము. ఇంచేతంటే ఆయన భక్తుల గురించి ఒక మాట అనేవారు, వీళ్ళందరూ కూడా నాకు శిష్యులు అని కాదు, ఆ భక్తులందరూ నాకు శిష్యులు, గురు శిష్య సంబంధం కాదు, వాళ్ళందరూ కూడా మన ఒక కుటుంబం లాగా ఉంటాము. నేను ఇక్కడ వైజాగ్లో పాత్రికేయులు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెబుతా ఆయన చెప్పినటువంటి మాట గుర్తుకొస్తుంది. ఇక్కడ పుస్తకంలో మధురవాక్యాల పుస్తకంలో చదివాను, వాళ్ళు శిష్యులు కాదు, వాళ్ళు నా కుటుంబం, నేను వాళ్ళంతా కూడా అందరూ కూడా ఒక కుటుంబంలా మెలుగుతాము, నేను బోధించలేకుండా ఉండలేకపోతున్నాను, వాళ్ళందరూ తరించాలి, వాళ్ళందరూ తరించాలి అని చెప్పేసి నాన్నగారు చెబుతుంటారు. ఎంత ప్రేమ లేకపోతే ఆ మాట అంటారు, ఎంత ఆప్యాయత లేకపోతే ఆ మాట అంటారు. అలాంటి గురువుని దొరకటం అనేది మనందరి యొక్క పూర్వజన్మ సుకృతం. మీ భగవాన్ కూడా అనేవారు, ఒక భక్తుడు మీ ఆశీస్సులు కావాలి ఇది అని అడిగితే, నా ఆశీస్సులే లేకపోతే నువ్వు ఇక్కడికి వచ్చేవారు కాదు కదా, నా నీ తలంపు కలుగుతోందంటే నేను ఆశీస్సులో ఉండబట్టి నేను ఇక్కడికి వచ్చావు అని చెప్పేసి అంటారు. అంటే నిజంగా ఆ సంకల్పమే లేకపోతే, ఆ విధమైనటువంటి పూర్వజన్మ సుకృతమే లేకపోతే మనకి అక్కడ కలపాలనేటటువంటి తలంపు కూడా మనకి కలగదు, ఆ తలంపు కూడా మనకి కలగదు. నాన్నగారు అనేవారు, నా శరీరం మరణించినా కూడా నేను శిష్యుల హృదయాల్లో జీవించే ఉంటాను, దుఃఖం లేని స్థితికి వారిని తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. ఈ ఒక్క మాట చాలు, మన పట్ల ఎంత ప్రేమ ఉంది ఆయనకి ఆ తండ్రికి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చండి. వాళ్ళు తరించే వరకు కూడా నేను వెన్నంటే ఉంటానని చెప్పేసి ఆ మాట ఆయన చెప్పడం జరిగిందండి. అంటే ఒక పుట్టినింటికి వెళ్ళినటువంటి అనుభూతిని, అమ్మతనాన్ని, ఆ ప్రేమని ఆయన ఎప్పుడూ కూడా కురిపిస్తూ ఉండేవారండి. ఉన్నవాళ్ళని, లేని వాళ్ళని, వాళ్ళని, వీళ్ళని ఎలాంటి భేదం లేదు, అంత ప్రేమగా చూసేటటువంటి, సమభావనతో చూసేటటువంటి, సమత్వంతో ద్వైత భావన లేకుండా ఏకత్వ భావనతో చూసేటటువంటి గురువు ఎవరు దొరుకుతారు మనకండి. ఆ విధంగా మనం పూర్వజన్మలో ఏ అనుబంధం లేకుండా ఇక్కడ కలుసుకున్నామని భగవాన్ కూడా అనేవారు, ఈ సంబంధం మనల్ని మరొక చోట కలుపదా అని చెప్పేసి చూడండి. మనకి ఏదో జన్మాంతరాల బంధం ఉంది, జన్మాంతరాల బంధం ఉండబట్టే మనం గురువు సన్నిధికి చేరుకున్నాము. పూర్వజన్మలో ఏ బంధం అనుబంధం లేకుండానే ఇక్కడ కలుసుకున్నామా, ఈ సంబంధం మనల్ని మరొక చోట కలుపదా అని భగవాన్ కూడా శిష్యులకి అది చెప్పడం జరిగిందండి. అంటే ఈ బంధం అనేది ఈ జన్మది కాదు, గురువుతో ఉండేటటువంటి అనుబంధం జన్మాంతరాల బంధం, అది అలా కంటిన్యూ అవుతుందంటే దేహయాత్ర మరణించిన తర్వాతన ఈ దేహయాత్ర అనేది ముగిసిపోతుంది, కానీ జీవుడి యొక్క యాత్ర ముగియదు, జీవుడి యొక్క యాత్ర అది కంటిన్యూ అవుతుంది, గురువుతో ఉండేటటువంటి అనుబంధం కూడా కంటిన్యూ అవుతుంది. మన ఈ దేహగతమైనటువంటి, మన శరీరగతమైనటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో, స్నేహాలు కానివ్వండి, బంధుత్వాలు కానివ్వండి, ఇవన్నీ కూడా అక్కడితో ముగిసిపోతాయి. మనం మరణించిన తర్వాత శ్మశానం వరకు అక్కడితో అన్ని బంధాలు ముగిసిపోతాయి, కానీ గురువుతో ఉండేటటువంటి అనుబంధం మాత్రం ముగియదు, అది జన్మాంతరాల బంధం, అది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మనం తరించే వరకు కూడా మనల్ని వెన్నంటూనే ఉంటారు ఆ గురువు అండి. ఆ విషయాన్ని మనం పరిపూర్ణమైనటువంటి శరణాగతితోటి, పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో మనం ఆ విధంగా గురువు పాదాలు పట్టుకుంటే మనకి ఆధ్యాత్మిక పరమైనటువంటి ఉన్నతిని మనం సాధించగలుగుతామండి. పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలి. ఏమండి మరి క్లియర్గానే ఉందా అండి?
చాలా క్లియర్ గా ఉందండి, క్లియర్ గా ఉంది, బాగుంది, చాలా బాగుంది. అది మీ ఆ వ్యాసం కూడా చదివి వినిపించండి ఎప్పుడు కుదిరితే అప్పుడు.
అలాగే రండి.
ఎందుకంటే చాలా అద్భుతంగా ఉంది, డివోటీస్ విల్ ఎంజాయ్ ఇట్ అన్నమాట. అలాగేనండి, కంటిన్యూ చేయండి, కంటిన్యూ చేయండి. అంటే మధ్య మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినా కూడా మళ్ళీ వీళ్ళు మ్యూట్ చేస్తారు, ఎవరైనా కనెక్ట్ అవుతూ ఉంటే డిస్టర్బెన్స్ వస్తే మ్యూట్ చేస్తారు. సో డిస్టర్బెన్స్ పోగానే కంటిన్యూ చేసేయచ్చు. అలాగేనండి, అలాగే.
వన్ మినిట్. శ్రీ నాన్న గీతం, అది నాన్నగారి గురించి అక్షర క్రమంలో రాయాలని అప్పుడు ఆలోచన చేస్తే, అంటే అన్ని అక్షరాలు కవర్ చేయలేదు కానీ చాలా అక్షరాలు కవర్ చేస్తూ అప్పుడు రాయటం జరిగింది. అందరి మదిలో అనురాగాన్ని నింపి అలజడులను పారదోలిన అపురూపమూర్తికి వందనం. వినిపిస్తానండి?
వినిపిస్తుంది.
అందరి మదిలో అనురాగాన్ని నింపి అలజడులను పారదోలిన అపురూపమూర్తికి వందనం. అంటే వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయకలే, మామూలుగా చదివేస్తాను.
మీకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనిపిస్తే ఎక్స్ప్లెయిన్ చేయండి, బికాజ్ యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైం కదా. మీకు ఎలా బాగుంటే అలా.
మన మనసులో ఎన్నో అలజడులు ఉంటాయి, అలజడుని ఆయన పారదోలి నా అలాంటి అపురూపమూర్తికి మనం వందనం. ఎన్నో అలజడులతోటి మనం మనశ్శాంతి లేకుండా నాన్నగారి దగ్గరికి వెళ్తాము, అలాంటి అలజడులని పారదోలిన అపురూపమూర్తికి వందనం. ఆత్మ బంధువుల్లారానే సంబోధనతో భక్తుల హృదయాలలో ఆత్మీయతను నింపిన ఆత్మజ్ఞానికి వందనం. ఇహలోక ఇక్కట్లను అలవోకగా పారద్రోలి పరమానందాన్ని పంచిపెట్టిన పావనమూర్తికి వందనం. ఎన్నో కష్టాలవి చెప్పుకుంటూ ఉంటాం నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు, అన్ని సమస్యలు, ఆ చదువుల గురించి, వ్యాపారం గురించి, ఉద్యోగం గురించి చెప్పినటువంటి విషయాలన్నీ, ఇతర సమస్యలన్నీ చెబుతుంటావండి. ఆ ఇహలోక ఇక్కట్లను అలవోకగా పారద్రోలు, ఒక చిన్న చిరునవ్వుతోటే అవన్నీ పారద్రోలటం, ఒక సలహా ఇచ్చి, ఏదో ఒక కుటుంబ పెద్దలాగా ఆయన సలహా ఇచ్చేలా చేయండి అని చెప్పటం, ఇవన్నీ కూడా ఇహలోక ఇక్కట్లను అలవోకగా పారద్రోలి పరమానందాన్ని పంచిపెట్టిన పావనమూర్తికి వందనం. ఈ జన్మ పరమార్థాన్ని విపులంగా విశదపరిచి మా హృదయాలలో పదిలపరిచిన పవిత్రమూర్తికి వందనం. ఈ జన్మ పుట్టింది ఎందుకో తెలియదు, మామూలుగా బర్త్డే పార్టీలు అవి చేస్తుంటాము, అవి చేస్తుంటాము. ఈ జన్మ యొక్క పరమార్థం ఉంది, నువ్వు పుట్టింది కేవలం జ్ఞాన సముపార్జనకే కానీ వేరేది ఏది కూడా నీ యొక్క లక్ష్యం కాదు. పుట్టుక యొక్క ప్రయోజనాన్ని నెరవేర్చుకోవాలి. పుట్టింది జ్ఞాన సముపార్జనకి, ముక్తి పొందటానికి. ఆ పరమార్థం అనేది ఉంది. జన్మ పరమార్థాన్ని విపులంగా విశదపరిచారు నాన్నగారు. జీవిత లక్ష్యం ఉంది, ఆస్తిపాస్తులు సంపాదించటమే జీవిత లక్ష్యం కాదు. మనం ఎందుకు పుట్టామో తెలియకుండా 100 సంవత్సరాలు జీవించినా కూడా ప్రయోజనం లేదు. నీ ఇంటిలో ఉన్న వస్తువుల్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియనప్పుడు, ఆ వస్తువులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, అలాగే నీవు ఎందుకు జన్మించావో తెలియనప్పుడు, నీ జీవితాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియనప్పుడు 100 సంవత్సరాలు జీవించినా కూడా ఉపయోగం లేదని చెప్పేసి నాన్నగారు చెప్పేవారండి. ఇంచేత జన్మ పరమార్థాన్ని విపులంగా, ఇంచేతంటే తినటం, తాగటం, తిరగటం ఇవన్నీ కూడా పశుపక్షాదులు చేస్తాయి, మనం చేస్తాము. ఇంచేత వాటికి మనకి వ్యత్యాసం అనేది ఉండాలి. వాటికి లేనటువంటి మనకు ఉండేటటువంటి అవకాశం జ్ఞాన సముపార్జన. కాబట్టి అలాంటి ఈ జన్మ పరమార్థాన్ని మనం గ్రహించుకొని ఆ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి నాన్నగారు చెప్పేవారండి. ఈ జన్మ పరమార్థాన్ని విపులంగా విశదపరిచి మా హృదయాలలో పదిలపరిచిన పవిత్రమూర్తికి వందనం. ఉనికి లేని మనస్సును పదునైన మాటలతో పలుచన చేసి పారవశ్యం నింపిన సుగుణాభిరామునికి పాదాభివందనం. మనసు ఉందని అనుకుంటాము, దానికి అసలు ఉనికే లేదు. నాన్నగారు చెప్పేవారు ఉల్లిపాయ ఒక్కో పొరల కింద ఉంటుంది, ఒక్కో పొర తీసేస్తే ఉల్లిపాయ అంటే మిగలదు. అలాగే మనసు కూడా అంతే, ఎన్నో తలంపుల యొక్క సమూహమే మనసు. ఒక్కొక్క తలంపును తీసివేస్తే ఇక మిగిలేది మనసు అనేది ఏమీ ఉండదు. కాబట్టి అలాంటి ఉనికి లేని మనస్సుని, ఆ మనస్సుకి బలమిచ్చింది మనమే, నా తలంపులు వాటికి బలమిచ్చింది మనమే, వాటికి గుర్తింపు లేకపోతే బలహీనమైపోతుంది. అలాంటి ఉనికి లేని మనస్సును పదునైన మాటలతో పలుచన చేసి పరవశ్యం నింపిన సుగుణాభిరామునికి పాదాభివందనం. ఊయలలో పిల్లవాడికి జోలపాడి నిద్రపుచ్చే తల్లిలా ఊరటనిచ్చే మాటలతో బాధలను మైమరిపించే భానుమూర్తికి వందనం. అమ్మ జోలపాటు పాడితే పిల్లవాడు హాయిగా పడుకుంటాడు ఊయల్లోని, అలాగే నాన్నగారు చెప్పేటటువంటి మాటలు మనకి అంత శాంతిని కలిగిస్తాయి, తన్మయత్వాన్ని కలిగిస్తాయి, దుఃఖాన్ని మర్చిపోయేలా చేస్తాయి. నిజంగా అది హృదయంలోంచి వచ్చినటువంటి మాటలు, అవి మెహర్బానీ కోసం చెప్పే మాటలు కాదు, కండితుడుపు కోసం చెప్పేటటువంటి మాటలు కాదు, హృదయంలోంచి వచ్చిన మాటలు కాబట్టి, హృదయంలోంచి వచ్చినటువంటి ప్రేమ కాబట్టి. నాన్నగారు అనేవారు మీ ఆ రచనలో హృదయం ఉంది అని చెప్పేసి, ఎందుకంటే హృదయంలోంచి వచ్చిన మాటలు కాబట్టి అవి రాసినవి ఆ రచనలో హృదయం కనిపించింది. ఎందుకంటే ప్రతి మాట హృదయంలోంచి వచ్చినటువంటి మాట. ఎందుకంటే మనం లౌకికులుగా చూస్తుంటాము, కపటంగా మాట్లాడే వాళ్ళు చూస్తుంటాము, లౌక్యంగా మాట్లాడే వాళ్ళు చూస్తుంటాము, అవసరార్థం మాట్లాడే వాళ్ళు చూస్తుంటాము, అవసరం తీరిన తర్వాత ఉంటాము. కానీ అలా హృదయంలోంచి వచ్చినటువంటి మాటలు, హృదయంలోంచి వచ్చినటువంటి ప్రేమ కాబట్టి అంత చల్లదనం, అంత విధమైనటువంటి శాంతి మనకు అక్కడ కలిగిందండి. కాబట్టి ఊయల్లో పిల్లవాడికి జోలపాడి నిద్రపుచ్చే తల్లిలా ఊరటనిచ్చే మాటలతో బాధలను మైమరిపించే భానుమూర్తికి వందనం. ఋగ్వేదం నుండి ఋషుల వరకు, సామవేదం నుండి సన్యాసుల వరకు కోకొల్లలుగా ఉదాహరణలతో జ్ఞానాన్ని పంచిపెట్టిన జ్ఞానమూర్తికి వందనం. ఆయన చెప్పని విషయం లేదు, రామాయణం గురించి, భారతం గురించి, వేదాల గురించి, తర్వాత రామకృష్ణ పరమహంస, గౌతమ బుద్ధుడు, శంకరాచార్యులు అనే తర్వాత గాంధీజీ దగ్గర నుంచి మొత్తం అందరి గురించి కూడా, సాక్రటీస్ గురించి చెప్పేవారు, షేక్స్పియర్ గురించి చెప్పేవారు, తర్వాత అంటే అలాంటి మనకి అర్థమయ్యేటటువంటి విధంగా ఎన్నో ఉదాహరణలు చెబుతూ కుటుంబ విషయాల గురించి చక్కటి ఉపమానాలతోటి హాస్యాన్ని కూడా జోడించి ఆ విధంగా ఎన్నో విధాలుగా మనకి అర్థం అవ్వాలని దృష్టి ఆ విధంగా చెప్పేవారు అండి. తులసీదాస్ గురించి చెప్పేవారు, అంటే స్పృజించినటువంటి విషయం అంటూ లేదు, ఆ వేదాలనే కాదు, చతుర్వేదాల గురించి అన్నీ కూడా చెప్పేవారండి. అక్కడి నుంచి మొదలుపెట్టి మనకి సామాన్య పరిభాషలో మనకు అర్థమయ్యే విధంగా చేయటం జరిగేదండి. ఋగ్వేదం నుండి ఋషుల వరకు, సామవేదం నుండి సన్యాసుల వరకు కోకొల్లలుగా ఉదాహరణలతో జ్ఞానాన్ని పంచిపెట్టిన జ్ఞానమూర్తికి వందనం. ఎందరో పామరులకు విషయ జ్ఞానాన్ని ఎరుకపరిచి ఎదలో మదిలో మలిన పొరలను తొలగించిన మందహాసమూర్తికి వందనం. ఆ సబ్జెక్ట్ అనేది మనకి తెలియజేసి ఆ విధంగా మలిన పొరలని తొలగించారాయన. యేసుక్రీస్తు నుండి సోక్రటీస్ వరకు, తులసీదాసు నుండి గాంధీజీ వరకు సద్గుణాలను తెలియజెప్పి జీవన్ముక్తులను చేయగోరే గురుదేవులకు వందనం. ఆ విధంగా తులసీదాసు గురించి అవి చెప్పేవారు, గాంధీజీ యొక్క, గాంధీజీ కూడా చెప్పేవారు ఆయన, మనంతా కూడా సహజాయులము, ఒక నాయకులు కాదు, మిగతా వాళ్ళు ఫాలోయర్స్ కాదు అని చెప్పేసి అనేవారంటే, అందరూ కూడా ఆధ్యాత్మిక పాఠశాల, మనందరూ కూడా సహజాయులం. గాంధీజీకి ఏ కష్టం వచ్చినా కూడా భగవద్గీతలో ఏదో శ్లోకం ఆయన కష్టానికి ఉపశమనం కలిగించేది. భగవద్గీత గురించి చెప్పేవారు, వాసుదేవుడి గురించి చెప్పేవారు, ఈ విధంగా ఎన్నో విషయాలు, ఎన్నో అక్కడనే కాదు ఇక్కడనే కాదు వేదికల మీదనే కాదు అక్కడ నిలబడి కూడా మాట్లాడేవారు, రైల్వే స్టేషన్ దగ్గర మాట్లాడేవారు, కార్లో ప్రయాణం చేస్తూ మాట్లాడేవారు, అక్కడ ఇక్కడనే కాదు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ బోధించాలనేటటువంటి తపన 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 చేతను అందరూ కూడా తరించాలనేటటువంటి తపన, నిరంతరం కూడా ఆ తపనతోటి ఆయన నాన్నగారు జీవించారు. ఆ విధంగా సద్గుణాలను తెలియజెప్పి జీవన్ముక్తులు అంటే జీవించి ఉండగానే ముక్తి కలగాలి, చనిపోయిన తర్వాత అది ముక్తి కాదు, మరి తర్వాత ఏ జన్మలు వస్తాయో తెలియదు, ఏ జన్మలు ప్రాప్తిస్తాయో తెలియదు, కాబట్టి జీవించి ఉండగానే ముక్తి కలగాలి, జీవన్ముక్తులు కావాలి. రమణ మహర్షి కూడా అనేవారు ఈ భౌతికంగా ఈ శరీరం మరణించక ముందే నీ జ్ఞానాగ్నిని పంపించి ఈ జీవలక్షణాలను భస్మం చేయమని చెప్పేసి రమణ మహర్షి చెబుతారంటే మనం జీవించి ఉండగానే ఇవన్నీ కూడా భస్మం కావాలి జీవలక్షణాలని, అప్పుడు మాత్రమే ముక్తి కలుగుతుంది అని చెప్పేసి నాన్నగారు చెప్పేవారు. అయిని వదలమని అంటే దీనికోసం అక్షరక్రమం కోసం అది రాయటం జరిగింది. అయిని వదలమని అన్ని బంధాలకు అదే మూలమని, ముముక్షులకు ముచ్చట గొలిపే మాటలతో విశదపరిచిన విశ్వమూర్తికి వందనం. నాన్నగారు చెప్పేవారు కదా నేను అనేదే మూల తలింపు, అంతా జీవితం అంతా కూడా నేను తోటి మనం జీవిస్తూ ఉంటాం, నేను లేకుండా మనం ఉండలేం. ఆ నేను అనే మూల తలంపుతోటే మిగతా తలంపులన్నీ వస్తాయి. ముందు ఆ తలంపులు దేహభావన అనేటటువంటి తలంపు ప్రారంభమవుతుంది, దాని నుంచే మిగతా తలంపులన్నీ వస్తాయి, నేను తర్వాత నాది. ఆ నేను నాది అనేది లేకపోతే ఏదీ లేదు. ఈ దేహం నేను అనేటటువంటి తలంపుతోటే తర్వాత మిగతా తలంపులన్నీ వస్తాయి. ముందు ఆ మూల తలంపుని ఆ మూలంలోకి పంపిస్తే, హృదయంలోకి పంపిస్తే ఇంకేం లేదు, అంతా కూడా ప్రశాంతమే. అన్ని బంధాలకు అదే మూలం. అది అరిషడ్ వర్గాలు, కామక్రోధ లోభమోహ మద మాత్సర్యాలు ఇవన్నీ కూడా అరిషడ్ వర్గాలన్నీ కూడా మనల్ని పట్టి పీడిస్తుంటాయి, వాటి నుంచే మనం ఇవన్నీ కూడా బాధలు పడుతుంటాం, వాటి నుంచే మనం విముక్తి పొందాలి. కోరికలు తీర్చుకోవడం ద్వారా ఎవరు కూడా సంతృప్తి పరచలేరు. ఆ తలంపు రాకుండా కూడా ఆ తలంపుని మనం పట్టించుకోకపోతే అది అణిగిపోతుందని చెప్పేసి ఆ విధంగా అయిని వదలమని, నేను అనే భావన వదలమని, అన్ని బంధాలకి అదే మూల కారణం అని చెప్పేసి నాన్నగారు అన్నారు. ఒదిగే గుణం సహనం జ్ఞాన మార్గానికి తెలియజేశారని, అవినయం అసహనంతో స్వస్వరూపానికి దూరమవుతారని, అతి సరళంగా ఎరకపచ్చిన గుణసాగరునికి వందనం. వినయం అనేది ఉండాలి. ముఖ్యంగా తమోగుణం రజోగుణం వలన మన ఆధ్యాత్మికంగా అవరోధాలు ఏర్పడతాయి, సత్వగుణం వలన ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళవచ్చు. కాబట్టి అలాంటి భగవద్గీతలో కూడా ఏ ఏ గుణాలు ఉండాలి, సత్వగుణ లక్షణాలు ఏమిటి అని గీతాచార్యులు విపులంగా చెప్పడం జరిగింది. అలాంటి వినయం, ఒదిగే గుణం, సహనం అనేది చాలా అవసరం ఆధ్యాత్మిక మార్గంలో. ఆధ్యాత్మిక జీవితం వేరు, భౌతిక జీవితం వేరు కాదు, అవి రెండు ఒకటే. కాబట్టి అలాంటి మార్గంలో మన జీవన క్రమంలో ఆ వినయం కానీ సహనం కానీ, సహనం ఉంటే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. జ్ఞాన మార్గానికి అదే తొలిమెట్టని, ఎన్నో సమస్యలు వినయం లేకపోవడం వల్ల, సహనం లేకపోవడం వల్ల వస్తున్నాయని, మన స్వరూపానికి దూరం అయిపోతున్నాము, మన స్వరూపానికి దగ్గరగా ఉండాలంటే ఇవన్నీ కూడా మనం లోక చింతన ప్రాపంచిక చింతన మన అన్ని త్యజించి భగవంతుణ్ణి చింతించటం ప్రారంభించాలి, భగవంతుణ్ణి ప్రేమించటం ప్రారంభించాలి, గురువుని ఆరాధించటం ప్రారంభించాలి. ఈశ్వరుడన్నా, హృదయంలో ఉన్నటువంటి ఆత్మ అన్నా, గురువైనా అందరూ ఒకటే. నిజమైనటువంటి పరిపూర్ణమైనటువంటి శరణాగతి లేకుండా మనం మోక్షం పొందటం సాధ్యం కాదు. పాక్షిక శరణాగతి వల్ల మన ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి వెళ్ళలేము. మనం శరణాగతి చెందామని చెప్పేసి చెబుతుంటాము, కానీ మరలా ఇలా జరగకూడదు అలా జరగాలని చెప్పేసి అంటుంటాము. నీ శరణాగతి నాన్నగారు అనేవారండి, ఆ మాటలు పదే పదే గుర్తుకొస్తుంటాయి. నీ శరణాగతి కనుక నిజమైతే, నీ శరణాగతి కనుక నిజమైతే భగవంతుడు ఈ విధంగా అలాగుండాలి ఇలాగుండాలని చెప్పేసి నువ్వు ప్రశ్నించేటటువంటి ఏది జరిగితే అది యాక్సెప్ట్ చేయమని చెబుతారు. మంచి జరిగినా చెడు జరిగినా, లాభం కలిగినా నష్టం కలిగినా, దుఃఖం కలిగినా సంతోషం కలిగినా, అది ఈశ్వరుడికి తెలియకుండా మాత్రం జరగదు, భగవంతుడికి తెలియకుండా జరగదు. భగవంతుడికి తెలిసే జరుగుతోంది కాబట్టి దాన్ని మనం యాక్సెప్ట్ చేయవలసింది. నువ్వు శరణాగతి చెందానని చెబుతూ భగవంతుడిని ఇలా కావాలి అలా కావాలని నువ్వు కోరికలు కోరుతుంటే అది శరణాగతి ఎలాగవుతుంది అని నాన్నగారు చెప్పేవారు. అలాంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం, పరిపూర్ణమైనటువంటి నమ్మకం మనకి ఉండాలి. నాన్నగారు అనేవారు, నా దగ్గర కూర్చోవడం వల్ల ఈ మాటలు వినటం వల్ల నీకు మీకు సమయం వృధా అయిందని చెప్పి ఎవరు బాధపడద్దు. మీ జీవితంలో మధురమైనటువంటి క్షణాలు ఉన్నాయంటే ఇక్కడ గడిపినటువంటి క్షణాలు మాత్రమే నాన్నగారు అనేవారండి. ఇంత సమయం వృధా అయింది, ఇక్కడికి వచ్చాము అక్కడికి వచ్చాము ఇలాంటి వృధా అయిందని చెప్పేసి మీరు బాధపడవలసినటువంటి అవసరం లేదు. మీకు మధురమైనటువంటి క్షణాలు ఉన్నాయంటే ఈ క్షణాలు మాత్రం అంతకి మించి చేయలేదు. మనం వచ్చే జన్మకి అవసరమైనటువంటి జన్మాంతర జీవితానికి సంబంధించింది మనం ఏమీ సంపాదించుకోలేకపోతున్నాము. జీవితం పొడవునా కూడా మన కూడా రానటువంటి వాటిని సంపాదించే ప్రయత్నంలోనే ఉన్నాము. కనీసం 1% కూడా మరణానంతర జీవితంలో మన కూడా వచ్చేటటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని సంపాదించుకోవడానికి మనం ఇసుమంతైనా ప్రయత్నం చేయటం లేదు అని చెప్పేసి నాన్నగారు అంటుండేవారు. శాస్త్రం పట్ల మీకు నమ్మకం లేదు, గురువు మాటల పట్ల మీకు నమ్మకం లేదు, శుష్కించిపోయేటటువంటి శరీరం గురించి ఉన్నటువంటి తపన, ఈ రోగాల పుట్టైనటువంటి శరీరం పట్ల ఉన్నటువంటి నమ్మకం, గురు వాక్యం పట్ల మీకు లేదు, శాస్త్రవాక్యం పట్ల మీకు లేదు అని చెప్పేసి నాన్నగారు అంటుండేవారు. అంటే ఇవన్నీ కూడా మనస్సు ఇవన్నీ కూడా వింటుంది, అన్నీ కూడా నమ్మినట్టే ఉంటుంది, అన్నీ అర్థమైనట్టే ఉంటుంది, కానీ మళ్ళీ మాయలో పడుతుంటాం. ఇంచేదంటే మనస్సును అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు. ఇంచేదంటే ఆ మనస్సుని మళ్ళా మూలంలోకి పంపించేస్తామని దాని భయం దానికి ఉంది. అన్నీ వింటున్నట్టే ఉంటుంది, అన్నీ అర్థమైనట్టే ఉంటుంది, ఆచరణలోకి వచ్చేటప్పుడు తప్పుడు అడుగులు వేస్తుంటాం. ఇంతే, మనస్సుని మూలంలోకి పంపిస్తే తప్పించి నీకు ముక్తి లభించదు. అది సరస్సులో ఉండటానికి ఇష్టపడుతుంది, హృదయంలోకి వెళ్ళటానికి ఇష్టపడదు. అలా ఓర్వలేని గుణం వదిలిపెట్టమని ఓపికగా విశదపరిచిన ఓంకారమూర్తికి వందనం, అభివందనం. ఈర్ష, ఈర్ష ఎదుటి వాళ్ళు బాగుపడితే సహించలేనడు. ముందు నిన్ను నీవు చూసుకుంటే అప్పుడు లోకాన్ని చూడని నాన్నగారు అనేవారు, భగవాన్ అనేవారు. ముందు నీలో నిన్ను చూసుకో, తరువాత లోకాన్ని చూడు, అప్పుడు లోకం అంతా కూడా అంత పాజిటివ్గానే నీకు కనిపిస్తుంది. మనం పూజ గదిలో ఒకలేకుంటాం, బయటికి వస్తే ఇంకొక విధంగా ఉంటాం, ఒకే విధంగా ఉండలేం. వాక్ ఒక లేకుంటుంది, మనసులో ఒక తలంపు ఒక లేకుంటుంది, మాట ఒక లేకుంటుంది, చేత ఒక లేకుంటుంది. ఈ మూడు ఒకే విధంగా ఉంటేనే నీకు ముక్తి లభిస్తుంది. అండి, మూడు మూడు రకాలుగా ఉంటే ముక్తి లభించదు. మనలో మనం మోసం చేసుకోవచ్చు, కానీ భగవంతుణ్ణి మనం ఏం మార్చలేము.
భగవంతుడు ఎక్కడో ఉన్నారని మనం అనుకుంటున్నాము. భగవంతుడు మన హృదయంలో ఉన్నారు, మన గురువు మన హృదయంలో ఉన్నారు. హృదయంలో ఉన్నటువంటి గురువుని మనం గౌరవించడం నేర్చుకోవాలి. అలాంటి ఈర్ష్యని వదిలిపెట్టమని చెప్పేసి నాన్నగారు చెప్పేవారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఈర్ష్య కానీ, ద్వేషం, పగ, ప్రతీకారం, ఇవన్నీ మాటలు కూడా ఇవన్నీ కూడా ప్రమాదభరితమైనటువంటి, చివరికి మనకే మనశ్శాంతి లేకుండా చేస్తాయి. ఔపోసన పట్టిన ఉద్గ్రంథాలలోని మాటలను ఉగ్గుపాలవలి రంగరించి ఊరడించిన ఉజ్వలమూర్తికి వందనం. ఎన్నో ఉద్గ్రంథాలలోని పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, భగవద్గీత, రామాయణం, ఇవన్నీ కూడా ఎన్నో ఉద్గ్రంథాలలోని మాటలను ఉగ్గుపాలవలే మనకి చూడండి. చిన్నపిల్లలకి ఉగ్గుపాలు పడుతుంటారు, వాళ్ళు మళ్ళీ నోట్లో బయటకు వచ్చేస్తుంటే వేలితో తీసి మళ్ళీ నోట్లో నాలికి రాస్తుంటారు. ఆ విధంగా చిన్నపిల్లలకి ఉగ్గుపాలు పట్టినట్లుగా నాన్నగారు మనకి అన్ని కూడా ఉగ్గుపాలు పట్టినట్టుగానే మన ఇవన్నీ ఆధ్యాత్మికత అనేటటువంటి ఇవన్నీ కూడా మన రంగరించి మనకి పట్టించారు. అలాంటి ఉజ్వలమూర్తికి వందనం. అందరిలో ఒకరిలా కనిపించే ఈ మాంస నేత్రాలకు, జ్ఞాన నేత్రాలతో లోచూపు నేర్పించే లోక బాంధవునికి వందనం. భౌతికంగా చూస్తే జ్ఞానికి అజ్ఞానికి అందరూ కూడా ఒకేలా కనబడుతుంటారు. మనకి ఎదు వారి యొక్క స్థాయి మనకు అర్థం కాక అది తెలుసుకునేటటువంటిది మనకి పరిజ్ఞానం లేక అందరినీ ఒకే భావంతో చూస్తుంటాం. అందరిలో ఒకరిలా కనిపించే ఈ మాంస నేత్రాలకు, ఎంచదంటే మన మాంస నేత్రాలకు ఆ విధంగానే కనిపిస్తుంది. ఆ జ్ఞాన నేత్రాలతో మనకి లోచూపు నేర్పించారు అలాంటి లోక బాంధవునికి వందనం. లోక బాంధవుడైన ఆత్మబంధువు అయిన ఆ జ్ఞాన నేత్రాలతో లోచూపు నేర్పించారు. ఆహ్వానిపించే రూపలావణ్యంతో అందరి మదిలో నిలిచే అద్వితీయ మూర్తికి హృదయాభివందనం. ఆ రూపలావణ్యంతో నాన్నగారు చెబుతారు రూపబుద్ధిని నామబుద్ధిని వదలమని, అది అంత తేలికైనటువంటి విషయం కాదు. ముందు రూపాన్ని పట్టుకొని నామాన్ని పట్టుకొని ఆ రూపబుద్ధితోటి నామబుద్ధితోటి మనం కొంత స్థితికి వచ్చిన తర్వాత అవి వాటిని వదలటం సాధ్యమవుతుంది. కానీ ఆహా అనిపించే రూపలావణ్యంతో అందరి మదిలో నిలిచే అద్వితీయ మూర్తికి హృదయాభివందనం. కన్నవారింటికి వచ్చిన అనుభూతిని పొందేట్లు అందరినీ అభిమానించిన, ఆదరించి అభిమానించిన నాన్న గురుదేవులకి వందనం. అక్కడికి వస్తే పుట్టింటికి వచ్చిన అనుభూతి కలుగుతుంది. ఆ చనువు ఉంటుంది, ఆ స్వేచ్ఛగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది. అత్తవారింట్లో అంత సౌకర్యంగా అనిపించదు. కానీ అందరికీ మనందరికీ కూడా పుట్టింటికి వచ్చినటువంటి అనుభూతి కలుగుతుంది. కష్ట సుఖాలు చెప్పుకునేటటువంటిది కలుగుతుంది. మనసుకి సొంతన కలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందరినీ ప్రేమగా ఆదరించి అభిమానించిన నాన్న గురుదేవులకి వందనం. కాకుల వంటి లోకులను కమనీయమైన మాటలతో కోకిలలుగా మార్చిన కారుణ్యమూర్తికి వందనం. లోకులు కాకులు లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళని కమనీయమైన మాటలతో కోకిలా కాకి ఒకలాగా ఉంటాయి, రూపంలో గుణంలో తేడా ఉంటుంది. కాకుల్లాంటి మనల్ని కోకిలలుగా మార్చి మన ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చినటువంటి, కొంతైనా మార్పు తీసుకొచ్చినటువంటి కారుణ్యమూర్తికి వందనం. కించిత్ భేషజము లేక క్రిందికి దిగజారే శిష్య రేణువులను ఆప్యాయంగా ఆదరించి అక్కున చేర్చుకునే ధీరోదాత్తునికి వందనం. ఎలాంటి భేషజం లేకుండా మన కిందకి దిగజారేటటువంటి శిష్యుల్ని మన స్థాయికి దిగి వచ్చాయన ఆప్యాయంగా ఆదరించారు అలాంటి ధీరోదాత్తునికి వందనం. హృదయాన్ని కత్తుకున్నారు అలాంటి ధీరోదాత్తునికి వందనం. శ్రీగంటి చూపులతో కన్నీళ్లను కరిగించి కలిమిలేములని భేదం లేక కడుపార పలకరించే కరుణామయునికి వందనం. దుఃఖంతో మనం కన్నీళ్లు కారుస్తుంటే హృదయ భారం తక్కడ ఉంటే ఒక్క చూపుతోటే ఆ దుఃఖం అంతా కరిగిపోతుంది. మన వేదనకి మన వేదన సెగకి ఆయన మనస్సు కరిగిపోతుంది, మెన్నలాంటి మనసు కరిగిపోతుంది. అలా కడుపార పలకరించే కరుణామయునికి వందనం. కృపా కటాక్షాలే గవాక్షాలై కడు జాగరూకతతో ఆదరించే కడు రమణీయమూర్తికి వందనం. ఆ కృపా కటాక్షం ప్రేమతోటి చాలా జాగరూకతోటి మనల్ని ఆదరించారు ఆయన. కుందనపు బొమ్మలాంటి మీనిఛాయతో మనో కురూపుల్లాంటి మమ్ము చేరదీసిన ఔన్నత్యమూర్తికి వందనం. కుందనపు బొమ్మలాంటి మేనిఛాయ అలాంటి మనోహరమైనటువంటి రూపంతో మన మనసులో కురూపులు లాంటి వాళ్ళం మనం అయినా మనల్ని చేరదీశారు అలాంటి ఔన్నత్యమూర్తికి వందనం. మనకి ఏ అర్హతలు ఉన్నాయి, సాధన ఉందా, అది ఉందా, ఏ పరిజ్ఞానం ఉంది, నిష్టగా ఉంటున్నామా, ఏమిటి క్రమశిక్షణ ఉందా, ఇవేవి ఆలోచించకుండానే మనో కురూపులు లాంటి అన్ని అర్షడ్ వర్గాలు అన్నీ కూడా మనసులో దాచుకొని మనం అక్కడికి వెళ్ళి పాదాల చెంతకి చేరినా కూడా పన్నెత్తు మాట అనకుండా కోపం అనేది నేను 30 సంవత్సరాలు ఎప్పుడూ కూడా ఇన్న కళ్ళల్లో చూడలేదు. అలాంటి మనోకురూపుల లాంటి మమ్ము చేరదీసిన ఉన్నత్యమూర్తికి వందనం. కోపస్థ మండూకాలను సాగర తీరపుటంచులకు చేర్చిన విశాల హృదయనికి వినయపూర్వక వందనం. మనకు తెలిసినటువంటి మిడిమిడి జ్ఞానం కోపస్థ మండూకాలు ఒక నూతిలో కప్పల్లాగా బతుకుతున్నటువంటి మనకి విశాలమైనటువంటి ఆధ్యాత్మిక సాగర తీరాలు చూపించారు ఆయన. ఇదే ప్రపంచం, ఇదే భక్తి, ఇదే పరమావధి అనుకున్నటువంటి మనకు సాగర తీరపటంచులకు చేర్చినటువంటి విశాల హృదయునికి వినయపూర్వకమైనటువంటి వందనం. కిరటంలో ఉన్నది నీరే, దానిని కిరటంగా చూడవద్దు. ఆత్మ నుండి నీవు వేరు కాదని నిశితంగా విశదపరిచిన నిత్యానందమూర్తికి వందనం. ఆయన ఎప్పుడూ నిత్య ఆనందమే. కిరటంలో ఉన్నది నీరే, సముద్రంలో ఉన్నది నీరే. అలాగే ఆత్మ నుంచి మనం వేరు కాదు, మన హృదయ స్థానమే అది, మన స్థానం హృదయమే. తాత్కాలికంగా మళ్ళీ బయటకు వచ్చినా మళ్ళీ సాయంత్రం గోటికి మళ్ళీ ఇంటికి చేరుకున్నట్టుగానే అది మనస్సు అనేది ఇలా విజృంభించినా చివరికి చేరుకోవాల్సిన గమ్యం మాత్రం హృదయమే, హృదయమే. ఆత్మ నుండి నీవు వేరు కాదు. రమణ మహర్షి కూడా అనేవారు, మేము ఎక్కడో పాశ్చాత్యులు అక్కడికి వచ్చి మేము వెళ్ళిపోతున్నాము, బాధగా ఉంది, మనం వెళ్ళిపోతున్నా, ఎక్కడికి వెళ్ళగలుగుతావు నువ్వు, నేను ఎక్కడికి వెళ్ళగలుగుతాను, వెళ్ళటానికి చోటెక్కడిది, మనంతా ఆత్మలోనే తిరుగుతున్నాం అని చెప్పేసి రమణ మహర్షి కూడా అంటారు. ఆత్మ నుండి నీ వేరు కాదు అన్న విధంగా నిశ్చితంగా విశదపరిచిన నిత్యానందమూర్తికి వందనం. కేవలం ఉన్నది నీవి ఆత్మగానేనని ఎరుకపరిచి ఆత్మకు భిన్నమైన నేనుకు ఉనికి లేదని తేటపరిచిన హృదయేశ్వరునికి వందనం. నువ్వు ఆత్మగానే ఉన్నావు కానీ ఎరుకలో లేదు. ఎంత చక్కగా వివరించేవారు. మనకి కావలసింది ఏంటంటే నిద్రలో సుఖం ఉంది, మెలకు వచ్చిన తర్వాత దుఃఖం వస్తుంది. నిద్రలో ఎరుక లేదు, మెలకు వచ్చిన తర్వాత ఎరుక ఉంది. అవి రెండు మ్యాచ్ అవ్వాలని చెబుతారు. నిద్రలో ఉండేటటువంటి సుఖం, మెలకు వచ్చిన తర్వాత జాగరూకత అది ఉండేటటువంటి ఎరుక అనేది ఉండాలి. మెలకు వచ్చిన తర్వాత ఎరుక, నిద్రలో ఉండే సుఖం, ఆ రెండు ఒకేసారి పొందితే అదే ముక్తి. కానీ మెలకు వచ్చిన తర్వాత మనసు విజృంభిస్తుంది, ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ ఉంటాయి. కానీ జ్ఞానులు అలా కాదు, ఎప్పుడు ఒకే విధంగా ఉండగలుగుతారు. నిద్రలో ఉండే సుఖాన్ని మనం మెలకులో ఉన్నప్పుడు అనుభవించాలి, ఎరుకలో అనుభవించాలి, అదే ముక్తి. ఆత్మకు భిన్నమైనటువంటి నేనుకు అసలు ఉనికే లేదు. అలాంటి విధంగా విశదపరిచినటువంటి హృదయేశ్వరునికి వందనం. సముద్రంలోంచి ఒక చుక్క నీరు పైకి వస్తే దానికి ఉనికి అనేది ఉండదు, ఆవిరైపోతుంది. అలాగే దానికి భిన్నంగా ఉన్నటువంటి దానికి ఉనికి లేదు, ఆత్మకి భిన్నమైనటువంటి దానికి ఉనికి లేదు. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే మన శరీరమే మనది కాదు. అలాంటిది మన శరీరంతో సంపాదించేవన్నీ కూడా మనం అనుకుంటే అత్యంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇది మాయ యొక్క ప్రభావం, భగవంతుడి మీద నమ్మకం లేకపోవడం వల్ల కలిగినటువంటిది. నీకేదో ఏ విధంగా చూసినా దుఃఖం వస్తోందంటే నువ్వు భగవంతుడిని మర్చిపోయావని గుర్తు. హృదయంలో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి, హృదయంలో ఉన్నటువంటి జ్ఞానిని, హృదయంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి, హృదయంలో ఉన్నటువంటి గురువుని నువ్వు మర్చిపోయావని గుర్తు. ఎందుకంటే నీ పూర్తి శరణాగతి కనుక ఉంటే దుఃఖం అనేది రాదు, అంతా ఈశ్వర సంకల్పం ప్రకారం జరుగుతుంది. అంటే అంచేతనే రమణ మహర్షి చెబుతారు, అంతటా నిండి ఉన్నటువంటి భగవంతుడు జీవులను వాళ్ళ ప్రారంభానుసారం నడిపిస్తుంటాడు. ఎవరు ఎంత ప్రయత్నించినా జరగకూడనిది జరగనే జరగదు, ఎవరు ఎంత అడ్డుపడినా జరిగేది జరిగే తీరుతుంది. ఇది సత్యం, ఇది నిశ్చయం. అందుచే మౌనమే శరణ్యం అని రమణ మహర్షి చెబుతారు. ఆ ఒక్క మాట అర్థమైతే మనకి జ్ఞానం వచ్చేసినట్టే, ఆ ఒక్క మాటను మన ఆచరణలో పెట్టగలిగితే మనకి జ్ఞానం వచ్చినట్టే. మన చేతిలో ఏమీ లేదు, మనంతా కూడా నిమిత్త మాతుల్లం. జరిగేది జరుగుతుంది, జరగనిది జరగదు. ఇవంతా కూడా ఈశ్వర సంకల్పం ప్రకారం జరుగుతుంది, మన ప్రారంభం ప్రకారం జరుగుతుంది. మనం నిమిత్త మాతుల్లం. అలాగా నిశ్చలంగా ఉండాలి, ఇది సత్యం అని చెప్పేసి రమణ మహర్షి చెబుతారు. కానీ అలా ఉండలేకపోతున్నాం. ఎంచేదంటే మన దేహ భావన ఆ విధంగా ఉండలేకుండా చేస్తోంది. రోగాలతో సతమతం అయ్యేటటువంటి ఈ శరీరాన్ని మనం నమ్మినట్టుగా భగవంతుని నమ్మలేకపోతున్నాం. ఈ శరీరం ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు, అలాంటి శరీరాన్ని నమ్ముతాము. ఈ శరీరంతో సంపాదించినటువంటి ఈ స్నేహాలు కానీ, బంధుత్వాలు కానీ, ఇవన్నీ కానీ, ఆస్తిపాస్తులు కానీ, వాటన్నిటినీ నమ్ముతాం. శరీరమే మనకు కూడా రానప్పుడు ఇవన్నీ మనకి కూడా ఎలాగ వస్తాయనేది మనకి తెలుసు. మనసు నమ్ముతుంది, ఆచరణలోకి వచ్చేటప్పటికి మాయ వెంటాడుతుంది. ఏ బలహీనతలు అయితే నిన్ను వెంటాడుతున్నాయో ఆ బలహీనతల నుంచి విముక్తి పొందడానికే మన సాధన, సత్సంగం, సత్సాంగత్యం, శ్రవణం, మననం, ఇవన్నీ కూడా మనం ఏవైతే నేర్చుకున్నామో విన్నామో పదే పదే శ్రవణం చెయ్యాలి, మననం చెయ్యాలి, సాధన చెయ్యాలి. అవన్నీ చేసినప్పుడు ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్కటిగా ఒక్కొక్క మెట్టు పైకి వెళ్ళగలుగుతాం. చేతనే గురువు దగ్గరికి రావడమే ఆధ్యాత్మికంగా తొలిమెట్టు అని వేసినట్టు లెక్క, తొలిమెట్టు ఎక్కినట్టు లెక్క. పూర్వజన్మ సుకృతం లేకుండా, పూర్వజన్మ సాధన లేకుండా గురువు దగ్గరికి రావాలనేటటువంటి సంకల్పం కూడా మనకి కలగదు. ఆధ్యాత్మికంగా ఈ మాటలు వినాలనేటటువంటి ఆలోచన కూడా మనకి కలగదు. చూడండి, అలాంటి సత్సంగంలో, అలాంటి సత్సాంగత్యం పట్ల మనకి ఆసక్తి ఉండబట్టి మన విధంగా మనకి రాగలుగుతున్నాము, ఈ మాటలు మనం వినగలుగుతున్నాము. కైలాసంలో ఉన్న శివుడు, నీ హృదయంలో ఉన్న సద్వస్తువు వేరు కాదని, ద్వైత భావన వేడాలని అజ్ఞానులైన మాపై జ్ఞాన కిరణాలను ప్రసరించే జ్ఞాన బాంధవునికి వందనం. ఎక్కడో కైలాసంలో ఉన్న శివుడు వేరు కాదు, నీ హృదయంలో ఉన్న సద్వస్తువు అది వేరు కాదు, రెండు ఒకటే. గురువన్నా ఈశ్వరుడన్నా హృదయం అన్న ఇవన్నా అన్నీ కూడా ఒకటే. ద్వైత భావన వదిలిపెట్టాలి. ద్వైత భావన ఉండటం వల్లే ఈ అశాంతి మనకు కలుగుతోంది, ఈర్ష్యాద్వేషాలు కలుగుతున్నాయి, మమతానురాగాలు కలుగుతున్నాయి. అలాంటి ద్వైత భావన వేడితే జ్ఞానులకి ఎక్కడ అందరూ కూడా సమానంగానే కనబడతారు. వాళ్ళకి లోకంలో వేరే పని అంటూ ఉండదు, సొంత పని అంటూ ఏముండదు, లోక కళ్యాణమే వాళ్ళ పని. ఇంచదండి, వాళ్ళకి ద్వైత భావన లేదు. ఇలాంటి అజ్ఞానులైన మాపై జ్ఞాన కిరణాలను ప్రసరించే జ్ఞాన బాంధవునికి వందనం. కొబ్బరి నీళ్ల వంటి తీయనైన మాటలతో, కొబ్బరి పెంకు వంటి కఠినమైన ఉపనిషత్ భావజాలాలను విపులంగా విసురపర్చిన వసుదైకమూర్తికి వందనం. ఈ ఉపనిషత్తులు కానీ వేదాలు కానీ ఇవన్నీ కఠినంగా ఉంటాయి, మనకు అర్థం కావు. కొబ్బరి పెంకులాగా కఠినంగా ఉంటాయి, కొబ్బరి నీళ్ళు తీయగా ఉంటాయి. అయినా అలాంటి వాటిని మనకి అర్థమయ్యేటటువంటి విధంగా ఆయన విపులంగా విసరపరిచినటువంటి వసుదైకమూర్తికి వందనం. కోరికలు దుఃఖహేతువులని, దుఃఖ నివారణకు మార్గమున్నదని సిద్ధార్థుడు బుద్ధుడైన వైనాన్ని విసదపరిచిన జ్ఞానబోధకునికి వందనం. ప్రపంచమంతా కూడా గౌతమ బుద్ధుడి గురించి నాన్నగారు చెప్పేవారు. చేతంటే రాజ్యాన్ని, సుఖ సంతోషాల్ని, కుటుంబాన్ని, వంశాన్ని అన్నీ కూడా వదిలిపెట్టి అడవులకెళ్ళి ఆయన తపస్సు చేసి ఆయన కనుగొన్నది ఏంటంటే, గౌతమ బుద్ధుడు ప్రపంచమంతా కూడా దుఃఖమయం, దుఃఖానికి కారణం కోరికలు, కోరికలను చేయిస్తే దుఃఖం అంతరిస్తుంది, దానికి ఒక మార్గం ఉంది, అష్టాంగ మార్గం అని ఆయన చెప్పారు. నాన్నగారు చాలా విపరంగా వివరించడం జరిగింది. ఆయన రాజ్యాన్ని వదిలిపెట్టిన తర్వాత, రాజ్యాన్ని వదిలిపెట్టాను, కుటుంబాన్ని వదిలిపెట్టాను, ఇవన్నీ త్యజించాను అనేటటువంటి తలంపు కూడా ఆయనకి. అలాంటి దుఃఖహేతువు కోరికలే, ఆ కోరికలు జయించాలని చెప్పేసి ఆ విధంగా విసదపరిచినటువంటి జ్ఞానబోధకునికి వందనం. కంఠంలో ఉన్న మాధుర్యంతో కంటి కొనలలో చేరిన కన్నీటిని తుడిచి కలువ శోభితులుగా మార్చిన కడు రమ్యమూర్తికి వందనం. చాలా మధురమైనటువంటి కంఠంతో, తీయనైనటువంటి కంఠంతో, తీయనైనటువంటి పలుకులతో మన కళ్ళల్లో చేరినటువంటి కన్నీటిని ఆయన తుడిచారు. అలాంటి రమ్యమూర్తి, కడు రమ్యమూర్తికి వందనం. గద్గద స్వరంతో వేడుకునే గమ్యం లేని బాటసారులకు మృదువైన ఆధ్యాత్మిక బాటని చూపిన మార్గదర్శకునికి వందనం. మనకు గమ్యం అంటూ లేరు, ఎటు వెళ్ళాలో తెలియదు, భౌతికమైన గమ్యం లేదా ఆధ్యాత్మికమైనటువంటి గమ్యం లేదు, అలాంటి బాటస మనలాంటికి వాళ్ళకి మృదువైన ఆధ్యాత్మిక బాటని, అయితే విచారణైనా చెయ్యి లేక శరణాగతి చెందు, ఈ రెండే మార్గాలు, మిగతావి ఏవి కూడా మోక్ష ప్రాప్తికి ఉపయోగం కావు. అయితే విచారణ మార్గం ద్వారా అయినా చేయాలి లేదా శరణాగతి చెందు, నాకేమి తీరంతా నీవే సర్వస్వం, నీవే చూసుకొని శరణాగతి చెందు. ఘనమైన కీర్తికాంక్ష బంధహేతువని, ఆత్మ ఎరుకకు ప్రతిబంధకమని ఘనంగా చాటి చెప్పిన ఘనాపాటికి వందనం. కీర్తికాంక్ష చాలా ప్రమాదకరమైంది, మిగతావి జయించినా కూడా ఇది జయించటం కొంచెం కష్టమైనటువంటిది. అది ఆత్మను తెలుసుకోవడానికి అలాంటి కీర్తికాంక్ష అనేది ఉండకూడదు. ఆ విధంగా అవి తెలియజేసినటువంటి ఘనాపాకకి వందనం. టంకశాలలో ముద్రించిన నాణ్యం కన్నా నీ హృదయంలో ఉన్న సద్వస్తువును తెలుసుకోవడం మిన్న. మన డబ్బు సంపాదించడం కంటే, ఆస్తిపాస్తులు సంపాదించడం కంటే సద్వస్తువును తెలుసుకోవడమే గొప్పది, అదే మన జీవిత పరమావధి కావాలి అని తెలియచెప్పినటువంటి తేజోమూర్తికి వందనం. టాటా చెప్పాలి అరిషడ్ వర్గాలకి, ఈ కామక్రోధ లోపమోహ మన మాత్సర్యాలు ఇవే మనల్ని బంధిస్తాయి, వెంటాడతాయి, పీడిస్తాయి, దుఃఖాన్ని కలిగజేస్తాయి. వాటిని జయిస్తే తప్పించి మనము శాంతిని పొందలేము, ఆత్మను తెలుసుకోలేము. వాటికి మనం టాటా చెప్పాలని శాంతితత్వాన్ని ప్రబోధించిన ప్రేమైకమూర్తికి వందనం. డాంబికాన్ని వదిలి నిరహంకారంగా ఉండాలని, గొప్పలకి వెళ్ళొద్దు, నిరహంకారంగా అహంకారం లేకుండా ఉండాలి, నిరాడంబరతను నేర్పిన నిరుపమాన మూర్తికి నిత్య వందనం. నిరాడంబరంగా ఉండాలి. తలంపుల సమూహమే మనస్సని, అది హృదయంలో అణిగిపోతే శాశ్వత శాంతిని పొందగలమని ఎరుగెత్తి చాటిన శాంతి సాగరునికి వందనం. ఎన్నో తలంపుల సమూహమే మనస్సు, ఒక్కొక్క తలంపుని తొలగిస్తే అది అగ్నికి ఆజ్యం పోసినట్టు, అగ్నిలో ఆజ్యం గన్న నెయ్యి పోస్తే అది ఇంకా పెద్దదవుతుంది కానీ తగ్గదు. అలాగే కోరికలు తీర్చుకోవడం ద్వారా అవి పెరుగుతాయి, తలంపుల్ని ఒక తలంపు తర్వాత ఇంకో తలంపు వస్తుంటాయి, వాటిని పట్టించుకోకపోతే అవి వాటంతట అవి వైతరిగిపోతాయి. అలాగే అది హృదయంలో అణిగిపోతే శాశ్వత శాంతిని పొందగలం. హృదయంలో అణగాలి. మనం మనస్సుతోటి విచారణ చేస్తే మనం ముక్తిని పొందలేము, మనస్సు అణగాలి. మనస్సు అణిగితేనే మనం శాశ్వతమైనటువంటి శాంతిని పొందగలుగుతాము అని చెప్పిన శాంతి సాగరునికి వందనం. తరహాసంతో దప్పిక కొన్న భక్తజన బాహుల్యం దప్పిక తీర్చిన ధర్మమూర్తికి వందనం. ఆ చిరుతరహాసంతో భక్తుల యొక్క ఆధ్యాత్మికమైన దప్పిక తీర్చినటువంటి ధర్మమూర్తికి వందనం. దేహబుద్ధి బంధహేతువని, అశాంతికి మూలమని, అజ్ఞానజనితమైన దేహబుద్ధిని విడనాడమని వివేకమూర్తికి వందనం. ఇదంతా దేహబుద్ధే కారణం ఈ దుఃఖానికి, అశాంతికి అదే మూలం. మన అజ్ఞానం వల్ల దేహబుద్ధి మనకి పెరుగుతోంది. అలాంటి అజ్ఞానజనితమైన దేహబుద్ధిని వదిలిపెట్టమని చెప్పే వివేకమూర్తికి వందనం. నా నేను అనే తలంపులు దేహ తాదాత్మ్య జరితాలని, హృదయంలో సద్వస్తువు ఎరుకకు హృదయ పవిత్రత ఉండాలని చిరుతరహాసునికి వందనం. నాది నేను ఇవి రెండే మొత్తం చాలా ప్రమాదభరితమైనటువంటివి. అవి హృదయంలో సద్వస్తువు తెలుసుకోవడానికి మనకి అడ్డంకిగా ఉంటున్నాయి. హృదయ పవిత్రత ఉండాలి అని తెలియజేసినటువంటి చిరుతరహాసునికి వందనం. పరిమళ భరితమైన స్వరూపంతో శిష్యగణ కోటికి సుగంధ పరిమళాలు వెదజల్లిన మహోన్నతమూర్తికి వందనం. పరిమళ భరితమైన స్వరూపం అలాంటి శిష్య కోటికి పరిమళాలు వెదజల్లిన మహోన్నతమూర్తి అయిన భక్తి మార్గంతో ముముక్షులు బంధ విముక్తులై పరమాత్మను చేరవచ్చని భక్తజన బాంధవునికి వందనం. భక్తి మార్గంతో ముముక్షువులు బంధ విముక్తులై, భక్తి మార్గం మన జ్ఞాన మార్గం, భక్తి మార్గం, కర్మ మార్గం ఇవన్నీ కూడా ఎవరికి తోచిన మార్గంలో వాళ్ళు పయనించవచ్చు. ఆ విధంగా తెలియజేశారు. మనస్సుని చింతించటమే దాని రూపనాశనములకు మార్గమని, మనోనాశనమే మోక్ష కారకమని మనోనాశన దార్శనికునికి హృదయపూర్వక వందనం. మన మనస్సుని చింతించడం ద్వారా అది లేకుండా చెయ్యొచ్చు. మనోనాశనమే మోక్షకారకం. అలాంటి మనోనాశన దార్శనికునికి హృదయపూర్వకమైనటువంటి వందనం. యజ్ఞ యాగాదులతో పని లేదని, యాంత్రిక పూజలు వ్యర్థమని, సుస్వరూప మెరుకకై ఆత్మవిచారణే శ్రేష్టమని విశదపర్చిన విశ్వప్రేమికునికి వందనం. యజ్ఞాలు యాగాలు ఇవన్నీ కూడా ఇలాంటి పూజల వల్ల అది ఏదో కొంతవరకే కానీ అవి మన ఆత్మను తెలుసుకోవడానికి పూర్తిగా అవి ఉపయుక్తం కాదు. అవేమీ లేకుండా మనకి స్వరూపం గురించి తెలుసుకోవాలంటే విచారణ మార్గమైనా చెయ్యాలి, లేదా పరిపూర్ణ శరణాగతి అయినా ఉండాలి. అవని తెలియజెప్పినటువంటి విశ్వప్రేమికునికి వందనం. తజో తమో గుణాలు బంధహేతువులు, సత్పురుషుల సహవాసంతో సత్వగుణం పొందాలని. మనకి ఇవన్నీ బంధహేతువులు, రజోగుణం కానీ తమోగుణం కానీ బంధిస్తాయి. మనం సత్వగుణం పొందాలి, సత్పురుషుల సహవాసం ఉండాలి. సత్సాంగత్యమే స్వస్వరూప జ్ఞానానికి బాటయ్యని బోధపర్చిన సత్సంకల్పమూర్తికి వందనం. అంటే సత్పురుషుల సహవాసం ఉండాలి, సత్సాంగత్యం జరపాలి, దీనివల్లనే మన స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాము అని చెప్పారు. వాసనాక్షయమై పరిపూర్ణానందం అనుభవంలోకి వచ్చే వరకు జన్మ జన్మలకు గురువు వెన్నంటి ఉంటాడని వెన్ను తట్టి లేపిన ఔదార్యమూర్తికి వందనం. అంటే ఈ వాసనలు, ఈ వాసనలను బట్టే మన జన్మలు ఇవన్నీ కూడా ఏర్పడతాయి, కర్మలను బట్టి జన్మలు ఇవన్నీ. వాసనాక్షయమయ్యే వరకు పరిపూర్ణమైనటువంటి ఆనందం అనుభవంలోకి రాదు. అది వచ్చే వరకు కూడా వాసన క్షయమయ్యి నువ్వు పరిపూర్ణమైనటువంటి ఆనందం, శాశ్వతమైనటువంటి సుఖం నువ్వు అనుభవించే వరకు కూడా జన్మ జన్మలకి గురువు నిన్ను వెన్నంటి ఉంటాడు అని ఆ విధంగా వెన్ను తట్టి ప్రోత్సహించినటువంటి ఔదార్యమూర్తికి వందనం. శరణాగతి పొందడం ఈ మోక్ష ప్రాప్తికి అత్యున్నత మార్గం. శరణాగతిని మించింది లేదు. భగవత్ సంకల్పమే, భక్తుడి సంకల్పమేనే భక్తజన బాంధవునికి భక్తిపూర్వక వందనం. భగవంతుడి యొక్క సంకల్పమే మన సంకల్పం, అంతేగాని మన సంకల్పాన్ని భగవంతుడికి అమలు చేయటం కాదు, అది శరణాగతి కాదు. నీకు కష్టం కలిగినా, సంతోషం కలిగినా, దుఃఖం కలిగినా, ఏది జరిగినా అది భగవంతుడిచ్చినటువంటి ప్రసాదంగా భావించగలిగినప్పుడు, పరిపూర్ణంగా అది విశ్వసించగలిగినప్పుడు, అప్పుడు ఎలాంటి దుఃఖం అనేది కూడా నీకు కలగదు. సత్పురుషులతో సహవాసం సద్వస్తు వెనుకకి పూలబాటయ్యని, సహవాస దోషాలు ప్రతిబంధకాలని సరళమైన మాటలతో చెప్పిన సహజ సౌందర్యమూర్తికి వందనం. మన సత్పురుషులతోటి సహవాసం అవసరమైతే భూమి అంచులకైనా వెళ్ళమని చెప్పేసి చెబుతారు. సత్పురుషుల యొక్క సహవాసం కోసం అవసరమైతే భూమి అంచులకైనా పయనం చేయమని చెప్పేసి ఐన్స్టీన్ కు చెబుతారండి. సత్పురుషులు దొరకలేదని దుష్ట సాంగత్యం మనకు చేయకూడదు. ఇచ్చేదండి, మనకి పుస్తకాల్లో జ్ఞానం కలగదు, సత్పురుషుల యొక్క సాంగత్యం లభిస్తే మన తొందరగా ముక్తి పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ జ్ఞానం అనేది పుస్తకాల్లో లేదు, అది మనం అనుభవిక విద్యం కావాలి. లేని చోట ఎంత వెతికినా కూడా నీకు స్వరూప సుఖం అనేది ఎక్కడా లేదు, బయట లేదు, వస్తువుల్లో లేదు, ఎక్కడా కూడా లేదు. లేని చోట ఎంత వెతికినా కూడా అది దొరకదు. ఎక్కడైతే ఉంటుందో అక్కడ వెతకాలి, హృదయంలో వెతకాలి, కలగాలి, లోపలికి ప్రయాణం జరగాలి. అది జరిగిన నాడే మనకి ఆ శాశ్వతమైనటువంటి ఆనందం, సంతోషం కలుగుతుంది. జిన్నూరు వాసిగా, జిజ్ఞాసువులకు అర్ధ శతాబ్దిగా జ్ఞాన కిరణాలను ప్రసరించి జ్ఞాన మార్గాన్ని ప్రబోధించే జ్ఞానసాగరుడు సద్గురు నాన్న గురుదేవులకు పాదాభివందనం. ఇది శ్రీ నాన్న గీతం, అది విధంగా రాయటం జరిగిందండి నాన్నగారి కార్యక్రమంతో. అయితే భగవద్గీతలో కూడా గీతాచార్యులు చెబుతారు, హృదయ దౌర్బల్యమే, ఎక్కడ చెప్పినా కూడా హృదయ దౌర్బల్యమే నీచమైనటువంటిది. దుఃఖేశ్వర దిగ్నమునాహ సుఖేశు వీతస్పృహ వీత రాగమయ క్రోధ స్థిత తీర్పు నిరుచ్చతి అని గీతాచార్యులు ప్రవచించినట్టుగా, దుఃఖం కలిగినప్పుడు కుంగిపోవడం, సంతోషం కలిగినప్పుడు పొంగిపోవడం అనేది ఇలా ఉంటుంది. సముద్రంలో ఎంత నీరు వచ్చినా అలాగే ఉంటుంది, వేసవికాలం కూడా అలాగే ఉంటుంది. ఆ పొంగు కొంగు అనేది ఉండకూడదు. అలాగే జ్ఞానులు కూడా అలాంటి సమస్థితిలో ఉంటారు, మనం అలా ఉండలేకపోతున్నాం. ఇంచేదంటే మన ఉండే మనలో ఉండేటటువంటి బలహీనతలు మనల్ని ఆ విధంగా ఉండనివ్వటం లేదు. అంచేతనే దుఃఖం, అశాంతి ఇవన్నీ కూడా మనకు కలుగుతున్నాయి. అసలు భూమి మీదకి ఎందుకు వచ్చామో మనం మర్చిపోకూడదని రమణ మహర్షి చెబుతారు. వచ్చిన పని మర్చిపోయి మనం ఏవేవో కూడా మనం చేష్టలు చేస్తుంటాం. అసలు నా అనుగ్రహం అనేది లేకపోతే నా జ్ఞాపకం కూడా నీకు రాదు, ఆ అనుగ్రహం ఉంది కాబట్టే నువ్వు ఇక్కడికి వచ్చావు అని చెప్పేసి రమణ మహర్షి చెబుతారు. అయితే భగవంతుడు మన ఇంద్రియాల కంటే కూడా, మన మనస్సు కంటే కూడా, మన బుద్ధి కంటే కూడా, మన తలంపుల కంటే కూడా అత్యంత సమీపంగా ఉన్నారనే సంగతి మన అనుభవంలోకి వచ్చిన తర్వాత తెలుస్తుందని నాన్నగారు ఎక్కువగా మాట చెప్పేవారు. భగవంతుడు అత్యంత సమీపంలో ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు. అయితే మనం గుర్తించలేకపోతున్నాము. మనం నుయ్యి కోసం నుయ్యి తవ్వడానికి కొంచెం మట్టి తీస్తాము తీస్తాము, ఒకే చోట తవ్వుకుంటూ వెళ్తే తర్వాత మన నీరు మనం సృష్టించక్కర్లేదు, మట్టి తీస్తే నీరు అదంతటాది వస్తుంది. అలాగే ఇక్కడ ఏవైతే అడ్డుపరలుగా ఉన్నాయో అవి తొలగిస్తే జ్ఞానం అనేది ప్రత్యేకించి మనం సృష్టించేది కాదు, కొత్తగా తెలుసుకునేది కాదు, అవి కనిపించకుండా ఏవైతే అడ్డుపరలు ఉన్నాయో అవి వాటిని తొలగించుకుంటే అది సహజంగానే అది వ్యక్తం అవుతుంది. వీటన్నిటికంటే కూడా మన ఇంద్రియాల కంటే మనసు కంటే కూడా అత్యంత సమీపంగా భగవంతుడు మన దగ్గర ఉన్నాడు. కానీ ఆ విషయం మనకు తెలియటం లేదు, అనుభవంలోకి రావటం లేదు. అనుభవంలోకి వస్తే అప్పుడు అత్యంత సమీపంగా ఉన్న మనకు తెలుస్తుంది. నీవు గుర్తించడంత మాత్రాన నా అనుగ్రహం లేదని నువ్వు అనుకోవద్దు. అనుగ్రహం అనేది ఎప్పుడూ ఉంది, నువ్వు గుర్తించటం లేదంటే. గురువు అనుగ్రహం లేకుండా ఎవరు తరించటం సాధ్యం కాదు. అనుగ్రహం అనేది ఎప్పుడూ ఉంది, అది కాకపోతే మనకి ఎరుకలో లేదు. అసలు శరణాగతే నిజమైనటువంటి ప్రార్థన. మన ఏదో మంత్రాలు జపాలు అవి ఇవని కాదు, శరణాగతే నిజమైనటువంటి ప్రార్థన. ఆ గురువుకి మనం మినహాయింపు లేనటువంటి శరణాగతి చెందాలి. నాన్నగారు అనేవారు, గాలివాన వచ్చినప్పుడు గాలి ఎంత వేగంగా అయితే ఉంటుందో, నీ ప్రారంభం వేగం అలా ఉన్నప్పటికీ కూడా దాన్ని తట్టుకునే శక్తిని ప్రసాదించేవాడే గురువు అని చెబుతాడట. ఎంత దుఃఖమైనా రాని, ఎన్ని సంఘటనలైనా కానీ రాని, ఆ సంఘటనలతో తాదాప్యం చెందకపోతే దుఃఖం అనేది రాదు. సంఘటనలో తాదాప్యం చెందటం వల్ల దుఃఖం వస్తుంది, కానీ సంఘటనల వల్ల దుఃఖం రావటం లేదు. నీ ప్రారంభ యొక్క వేగం ఎలా ఉన్నప్పటికీ కూడా నువ్వు తట్టుకునే శక్తి గురువే ప్రసాదిస్తాడు. కాబట్టి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలి, పరిపూర్ణమైనటువంటి శరణాగతి ఉండాలి. ఇది ఎక్కడ దేని గురించి కూడా అది బయటికి వెళ్ళి చూడవలసింది కాదు, హృదయంలోనే ఉంది. ఆ హృదయంలో ఉంది అనే విషయాన్ని మనకి ఎరుకలోకి లేకపోవడం వల్ల ఈ దుఃఖం అనేది మనం బాధిస్తోంది. మన పురోగతికి కానీ అధోగతికి కానీ అభివృద్ధికి కానీ తిరోగమనానికి కానీ మనస్సే కారణం. ఆ మనస్సుని మనం స్వాధీనం చేసుకోగలిగితే అంతా శాంతి, అంతా శాంతి. సాధన చేసి మనం హృదయం యొక్క లోతులు పెంచుకుంటే ఈ బాహ్య సంఘటనలు ఏది కూడా మనల్ని బాధించవని నాన్నగారు చెప్పేవారట. ఈ బాహ్య సంఘటనలు అన్నీ కూడా మనల్ని బాధిస్తున్నాయంటే ఈ సాధన యొక్క సరిగా లేకపోవడం వల్ల అది జరుగుతుంది తప్పించి తాదాప్యం చెందటం వల్ల జరుగుతుంది. అది గురువుతో మనకి ఎప్పుడూ కూడా మానసికమైనటువంటి అనుబంధం ఉండాలి. మానసికమైనటువంటి అనుబంధం ఉంటే మనం ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎంత సుదూర ప్రాంతంలో ఉన్నా కూడా మనకు ఆ శాంతి లభిస్తుంది. సముద్రంలో ఎంత నీరుందో నీ హృదయంలో అంత శాంతి ఉంది, అంత సుఖం ఉంది, అంత ఆనందం ఉందని నాన్నగారు చెప్పేవారు. ఏదేమైనా భౌతిక సంపద ఎంతైనా ఉండనివ్వండి, దైవీ సంపద లేకపోతే మాత్రం మనకు శాంతి అనేది లభించదు. అది నూటికి నూరు పాళ్ళు సత్యం. తాత్కాలికంగా ఆనందం కలిగినట్టు అనిపించవచ్చు, కానీ నిజమైనటువంటి శాంతి, నిజమైనటువంటి సంతోషం, నిజమైనటువంటి ఆనందం అనేది నీ హృదయంలోనే ఉంది. దైవీ సంపద లేకుండా మాత్రం నువ్వు ఆనందాన్ని పొందలేవు. భగవాన్ అనేవారు, అందరి గురించి తెలుసుకుంటావు, నీ గురించి నీవు తెలుసుకోకపోవడం అది జ్ఞానం అనిపిస్తోందా నీకు అని చెప్పేసి అంటారు. అందరి గురించి తెలుసుకుంటాం, మన గురించి మనం తెలుసుకోవడానికి సమయం ఉండదు. ఏకాంతంగా ఉంటే మనలో ఉండే బలహీనతలు ఏమిటో, మనలో ఉండేటటువంటి లోపాలు ఏమిటో మనకు అర్థమవుతుంది. ఏకాంతం అంటే నలుగురిలో ఉన్నా కూడా ఏకాంత వాసం అనుభవించవచ్చు. మనం ఒంటరిగా ఉన్నా కూడా మనస్సు అనేది చంచలంగా ఇది ఉన్నప్పుడు అది ఏకాంతం అనేది అనిపించకూడదు. పండితులకి శాస్త్ర విజ్ఞానం గురించి, వాళ్ళకి శాస్త్ర పరిజ్ఞానం గురించి ఎక్కువ అవి బంధిస్తూ ఉంటాయి. అలాగే పామరుడికేమో లోక విషయాల పట్ల ఆసక్తి ఉంటుంది, పండితులకేమో శాస్త్ర విషయాల పట్ల ఎక్కువ ఆసక్తి ఉంటుందని. ఇవన్నీ ఒక స్థితి వరకే కానీ తరువాత శాస్త్రానికి వీటన్నిటికీ అతీతమైనటువంటిది. పూర్తిగా శాస్త్రాలు చదవడంలోనే, పూర్తిగా పుస్తక పఠనంలోనే ఎక్కువ సమయం గడపడం కాకుండా ఆచరణ అనేది ఎంతవరకు మనం చేయగలుగుతామో, ఆచరణలో ఎంతవరకు కూడా మనం సాధనలో ముందుకు వెళ్ళగలుగుతామో, అప్పుడే మనకు శాశ్వతమైనటువంటి ఆనందం అనేది కలుగుతుంది. ఏదేమన్నా ప్రారంభంలో లేనిది ఏది కూడా మనకి రాదు, భగవంతుడు తెలియకుండా ఏది కూడా మనకి రాదు. ఉన్నదేదో నీవు వద్దనుకున్నా రాకుండా పోదు. యాక్చువల్గా జ్ఞానం అంటే పుస్తక జ్ఞానం జ్ఞానం అనిపించుకోదు, నీవు ఎవరివో నువ్వు తెలుసుకోవడమే నిజమైనటువంటి జ్ఞానం. ఏది ఏమైనా నాన్నగారి యొక్క సమక్షంలో మనం అనుభవించినటువంటి శాంతి, మనం అనుభవించినటువంటి ఆనందం, ఇవన్నీ కూడా మనం మాటల్లో చెప్పగలిగినటువంటిది కాదు. మాటల కంటే కూడా మౌనమే ఎక్కువ శక్తివంతమైంది, ఎక్కువ తెలియజేస్తుంది. కాకపోతే ఏంటంటే మన మాటల ద్వారా మనం చెప్పటం అనేది అలవాటు అవటం కానీ మాటల కంటే మౌనమే ఎక్కువ శక్తివంతమైంది. ఆయనతో గడిపినటువంటి క్షణాలు మనకి ఎప్పుడూ కూడా మధురమైనటువంటి జ్ఞాపకాలుగానే మిగిలిపోతాయి. హృదయంలో ఆయన అందించినటువంటి, హృదయంలో స్థిర నివాసం ఉండి హృదయవాసిగా ఉండి ఆయన అందించినటువంటి అనుభూతుల్ని, ఆయన అందించినటువంటి జ్ఞానాన్ని, ఆయన అందించినటువంటి దిశా నిర్దేశాన్ని మనం అందుకొని ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఆయన యొక్క మాటే అనుగ్రహం, ఆయన యొక్క మౌనమే అనుగ్రహం, ఆయన యొక్క చూపే అనుగ్రహం. ఆయన సమక్షంలో మనం గడిపినటువంటి క్షణాలన్నీ కూడా ఎప్పటికీ పదిలంగా మనం గుర్తుంచుకోవలసినటువంటివి. నాన్నగారు అనేవారు చంద్రుని నుంచి చల్లదనం, సూర్యుని నుంచి కాంతి ఎంత సహజంగా ప్రసరిస్తున్నాయో అంత సహజంగా జ్ఞాని నుంచి శాంతి ప్రసరిస్తుంది అని. జ్ఞాని సమక్షంలో మనం కూర్చుంటే అలాంటి శాంతి అనేది మనకి ప్రసరిస్తుంది. వెన్నెలలో మనం చంద్రుని యొక్క కాంతిని ఈ విధంగా అయితే చల్లదనాన్ని ఆస్వాదిస్తామో, గురువు యొక్క సమక్షంలో, జ్ఞాని యొక్క సమక్షంలో, మన సద్గురు యొక్క సమక్షంలో అలాంటి శాంతిని, అలాంటి చల్లదనాన్ని మనం అనుభవించాం. నాన్నగారు అనేవారు ఈ భక్తి అనేది నిగూఢంగా ఉండాలి, అది నీకు సమాజానికి సంబంధించింది కాదు, భగవంతుడికి నీకు సంబంధించింది, దానికి ఆర్పాటాలు అవసరం లేదు అని చెప్పేసి అంటారు. ఏదేమైనా ఆత్మ విద్య తప్పించి మిగతా ఏ విద్యలు కూడా మన పొట్టకూటి కోసం తప్పించి ఏ విధంగా కూడా ఉపయోగపడవు. ఆత్మ విద్య ఒక్కటే శాశ్వతమైంది, అది మాత్రమే మనకి ముక్తిని తీసుకుని వచ్చేది. ఏదేమైనా ఈరోజు దీపావళి సందర్భంగా మనందరూ కూడా ఒకసారి నాన్నగారి యొక్క జ్ఞాపకాల్ని, హృదయవాసిగా ఉన్నటువంటి గురువరుల యొక్క మాటల్ని ఒకసారి మరలా మనను మననం చేసుకునేటటువంటి అవకాశం కలగడం, ఆ విధంగా మీ అందరితోటి ఈ విధంగా మాట్లాడేటటువంటి అవకాశం కల్పించడం చాలా ఆనందంగా ఉంది. ఎన్నో విధాలుగా నాన్న సభ్యులు, తర్వాత అక్కడ గిరి ప్రదక్షిణకి ఏర్పాటు చేయటం, రమణ క్షేత్రం నాన్నగారి సన్నిధిని ఎన్నో విధాలుగా అభివృద్ధి చేయటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అక్కడికి వెళ్ళి రావటం అనేది ఆనందం కలుగుతూ ఉంటుంది. ఎన్నో విధాలుగా భక్తులకి సౌకర్యాలు కల్పించడానికి ఈ విధంగా చేస్తున్నారు. చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, ముఖ్యంగా ఉష గారికి, తరువాత నా గ్రీష్మ గారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేసుకోవడం అనేది జరుగుతోంది. చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇలాంటి అవకాశం ఇచ్చిందంటే, ఆచరణలో అవగింజంత ఆచరణే ఉన్నప్పటికీ ప్రత్యేకించి ఇవన్నీ చెప్పేటటువంటి అర్హత లేకపోయినా మాట్లాడేటటువంటి అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. సద్గురు శ్రీ నాన్న పరమాత్మనే నమః.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ భద్రాజ్ గారు, చాలా బాగుంది. అంటే ఇంకా గుప్తంగా ఉంచేశారు మీ డివోషన్ని, బట్ రాసిన దాంట్లో వైభవంగా, ఐ మీన్ మీ హార్ట్లో నాన్నగారి పట్ల ఉన్న ఆప్యాయత, ప్రేమ, ద రిసీవింగ్ ఎండ్ కూడా కదా, లైక్ అంటే ఆయన చెప్పింది మనం రిసీవ్ చేసుకోవడంలో కూడా ఉంటుంది. సో ఆయన అంతలా అవగాహన చేసుకుని అండర్స్టాండింగ్తో ఉండడం సబ్జెక్ట్ ఈజ్ అ గ్రేట్ బూన్ అండ్ బ్లెస్సింగ్ కదా. సో చాలా, ఐ మీన్ సబ్జెక్ట్తో కూడి దీపావళి రోజు చాలా వైభవంగా చెప్పడం జరిగింది. ఇది 100% నాన్నగారి దయతో నడుస్తోందండి. అందుకే ప్రతి వారం కూడా ఏ వారానికి ఆ వారమే స్పెషల్ అనిపించేలాగా, మనందరం ఒక్కటే, లోపలున్న వస్తువు ఒక్కటే, అది మన నాన్నగారి, అదే మనం పొందాలి. అక్కడికి వెళ్ళడానికి ఆయన సూచించిన మార్గాన్ని అనుసరించి మనందరం కలిసిమెలిసి వెళ్ళాలి అని ఏ ఉద్దేశంతో అయితే బిగిన్ అయిందో అది ఆయన వెనకాల, అంటే సర్వకారణ కారణం అంటారు కదా. నాన్నగారు చాలా అద్భుతమైన పేరు పెట్టారు కృష్ణుడికి. అంటే మనందరికీ కనిపించే కారణాలు ఉంటాయంట. అంటే ఇప్పుడు ఏదైనా జరిగిందనుకోండి, ఏదైనా సందర్భం లేకపోతే ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే, అయ్యో దీనికి కారణం ఇదై ఉంటుంది, దీనికి కారణం ఇదై ఉంటుంది అని రకరకాల కారణాలు వెతుక్కుంటూ ఉంటాం. నాన్నగారు ఏమన్నారంటే, ఈ బాహ్యంగా కనిపించే కారణాలకి అతీతంగా ఇంకో కారణం ఉంటుంది, అది కృష్ణుడికి ఆ పేరు పెడితే బాగుంటుంది, సర్వకారణాలకి కారణం. అలా ఆయన వర్క్ ఈ విధంగా జరగడం అనేది భక్తులకి, మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రాసెస్లో మనం కరిగిపోయి ఆయన మాత్రమే మిగలాలి, అండ్ మిగులుతారు కూడా అనే దృఢ విశ్వాసం. థ్యాంక్ యూ సో మచ్ పెద్దరాజ్ గారు. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. థ్యాంక్ యూ ఆల్.
థ్యాంక్ యూ.